గ్రీష్మ వినిపిస్తుంది కదండి?
మాధవి
యా ఉష చెప్పండి.
కొంచెం లౌడ్ గా మాట్లాడమ్మా, వాల్యూమ్ తక్కువ ఉంది.
సరే ఉష.
ఓకే, లెట్ మీ జస్ట్ ఇంట్రొడ్యూస్ ఫస్ట్. భక్తులందరికీ నమస్కారం. నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేసినా ప్రియమైన ఆత్మ బంధువులారా అని మొదలు పెట్టేవారు కదా. సో మనందరం ఆత్మీయులు, ఆత్మ బంధువులు. ఈ ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే నాన్నగారు భక్తులందరినీ మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి. సో మెల్లమెల్లగా దీన్ని ఓపెన్ చేసి ఎంతమంది భక్తులు జాయిన్ అయినా కూడా దీనిలో కలుపుకుని ఎవ్రీ సండే అంటే టైమింగ్ ఏమైనా తర్వాత మారినా తెలియజేస్తాము. సో ప్రస్తుతానికి అయితే సండే 7 to 8 7:30 or 7:45 or 8 అంటే అప్పటి వరకు ఒకళ్ళు మాట్లాడతారు మన భక్తుల్లో ఒకళ్ళు. వాళ్ళకి నాన్నగారితో ఉన్న అనుబంధం, వాళ్ళకి నాన్నగారితో జరిగిన ప్రయాణం, వాళ్ళలో వచ్చిన మార్పు, నాన్నగారు ఎలా వాళ్ళ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది భక్తులు ముందు షేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక 20 to 6 hours కాస్త సబ్జెక్ట్ చెప్పి దాన్ని ముగించడం జరుగుతుంది. సో ఈ రోజు మన మాధవి మాట్లాడుతుంది. సో లెట్ అస్ వెల్కమ్ మాధవి. అండ్ ఈ రోజు మదర్స్ డే కూడా కాబట్టి మనందరికీ తల్లి తండ్రి గురువు దైవం అత్తి నాన్నగారు. అయితే భూమి మీద మనకి జన్మనిచ్చిన తల్లి, ఫస్ట్ వి హావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే అందరికన్నా కూడా తల్లిలో భగవంతుడు ఎక్కువ ఉంటాడంట. ఎందుకంటే ఆ ప్రేమగా ఆప్యాయంగా వాత్సల్యంతో పెంచలేదంట లేకపోతే. సో తల్లి రూపంలో కూడా ఉన్న భగవంతుడే. సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ లక్ష్మి స్టార్ట్ అమ్మాయి.
థ్యాంక్స్ హ్యాపీ మదర్స్ డే మీకు కూడా. ఓం శ్రీ రంగనాయ నమ, ఓం నమో భగవతే శ్రీ నాన గురుదేవ. సో గణేషన్ గారు పెరి పురాణంలో దగ్గర రాస్తారనమాట, ఫైర్ ఇస్ లైక్ 2 folds ఉంటాయి ఫైర్ లోని, ఒకటి హీట్ ఒకటి లైట్. ఎలా హీట్ అయితే మనకి డిస్ట్రాయ్ చేస్తుంది, లైట్ మనకి అన్ని రివీల్ చేస్తుంది కదా. అలాగా అదేంటి, ఒక ఒకలేమో డెస్టినీ అంతా డెస్టినీని అంతా కాల్చేస్తూ ఉంటే, ఇంకొకలేమో లైట్ చూపించి ఒక దారిలో తీసుకువెళ్తున్నారనమాట. అలా అలా అందిస్తూ ఉంటుంది నాకైతే భగవాను నాన్నగారు రిలేషన్షిప్ నా లైఫ్లో. సో ప్రాబబ్లీ ఇంటర్మీడియట్లో కానీ అరౌండ్ 1st year ఆఫ్ డిగ్రీలో కానీ భగవాన్ ఫస్ట్ లైఫ్లోకి వచ్చారనమాట. చిక్కాల కృష్ణారావు గారు అని భీమిలీలో ఉండేవారు కదా, మీకు తెలిసి ఉంటుంది, వినుంటారు పేరు. ఆయనతోటి మమ్మీకి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళొక గ్రూప్ ఫామ్ అయ్యారనమాట. ఆ టైంలో ఫామ్ అయ్యి అదేంటి అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి భగవాన్ ఫోటో తీసుకొచ్చిందనమాట మమ్మీ అప్పుడు. భగవాన్ ఫోటో తీసుకొచ్చి పూజ గదిలో పెడితే అప్పటి వరకు గురువులు ఉంటారని అసలు అంత భక్తి ఫ్యామిలీ ఏమీ కాదు మాది. అసలు మామూలుగా రోజు దీపం పెడతారు దేవుని దగ్గర, అంతే. ఇంకా దానికి మించి పెద్ద పూజలు, అవి పూజలు, ఉపవాసాలు, నోములు అలాంటివి అసలు ఏమీ తెలియదు అన్నమాట. సో భగవాన్ ఫోటో తీసుకొచ్చింది. ఆ ముందు వెళ్లే ముందే పెద్దవి పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా ఫొటోస్ పెట్టి వెళ్ళింది అనమాట. సో అదేంటి, అప్పుడులో పుట్టపర్తి సాయిబాబా అంటే అంత ఏదో చదవడం వినడం కాబట్టి అంత ఇది ఉండే ఇంప్రెషన్ ఏమీ ఉండే, ఒక అలాంటి ఇంప్రెషన్ ఫామ్ అయిందనమాట. సో సరే పెట్టుకుంది కదా అనేసి అది ఇగ్నోర్ చేసాం, ఫ్యాక్ట్ అది ఏమీ అనలేదు. బట్ ఎప్పుడైతే భగవాన్ ఫోటో తీసుకొచ్చి పెట్టిందో అన్నానమాట, ఏంటి మనుషుల ఫోటోలు అన్నీ పెడుతున్నావు పూజ గదిలోని, అదేంటి ఈ పుట్టపర్తి సాయిబాబాని పెట్టావు, తర్వాత ఈ ముసలాయిన్ ఎవరినో తీసుకొచ్చి పెట్టావు అనేసి అన్నానమాట. అంటే అదేంటి, అయ్యో అలా ముసలాయిన గిసలాయిన అనుకో, అదేంటి చాలా పెద్ద గురువు ఈయన, అరుణాచలంలో ఉంటారు అనేసి అందనమాట. అరుణాచలంలో ఉండేవారు, చాలా పెద్ద గురు అనేసి అంటే ఏమో అందరు మనుషులు అందరు పెడుతున్నావు అసలు తీసేయి ముసలాయిని తీసేయి అనేసి అన్నారనమాట అనేసి అయిపోయింది. అక్కడితో డిస్కషన్ అది అయిపోయింది. ఆ తర్వాత భగవాన్ ఈ మాటలు ఎప్పుడైనా చెప్పిందో, ఎక్కువ ఏం చెప్పినట్టు ఏం గుర్తులేదు. బట్ ఒకసారి అది జరిగిన కొన్ని మంత్స్కి రైల్వే స్టేషన్కి డాడీతో ఏమన్నా పిక్ చేసుకోవడానికి వెళ్తే ఎదురుగా పుస్తకాలు బండ్ వచ్చి ఆగిందనమాట. ఆగితే అందులో ఒకటే ఒక బుక్, భగవాన్ బుక్ ఎదురుగా ఉండింది. నాకు తెలుగు చదవడం రాదు, సో అందుకని ఆ బుక్ ఒకటి, ఒక బుక్కే ఇంగ్లీష్ బుక్ ఉండిందనమాట అందులో. సరే ఎదురుగా వాడు అలా నించునే ఉన్నాడు, సరే అని చెప్పేసి భగవాన్ బుక్ కనిపించింది కదా అని ఆ భగవాన్ బుక్ కొనుక్కొని అప్పుడు చదవడం మొదలుపెట్టాను అన్నమాట. భగవాన్ బుక్ చదివితే అసలు చాలా, అంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఏంటి ఇలా ఉంటుందా, ఒకటి ఉంటుందా, మైండ్ ఒకటి ఉంటుందా, అఫ్కోర్స్ సగం అర్థం అవ్వలేదు, ఇలాంటిది ఇలా ఇలా అవుతుందా, ఇలా ఇలా ఉంటుందా అనేసి అనేది చాలా అమ్యూజింగ్గా ఉండింది అన్నమాట. తర్వాత కొన్ని మంత్స్కి మనీ ఆంటీ అని భీమవరంలో ఉండేవారు, ఆ ఆంటీ మా అత్త వాళ్ళ ఇంటి మేడపైకి షిఫ్ట్ అయ్యారనమాట రెంట్కి. షిఫ్ట్ అవుతే ఆ అత్తకి సత్సంగంలో విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. సో అత్త అదేంటి ఇలా ఆ మాటలు విని అవి నాకు చెప్తూ ఉండేదన్నమాట. సో ఏంటి ఇట్లా నాన్నగారని వస్తారంట, అదేంటి ఇక్కడ సత్సంగాలు అవి అవుతున్నాయి, చాలా బాగున్నాయి, ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అనేసి. సో ఇంకా అక్కడి నుంచి మాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అదేంటి మాటలన్నీ. సో నేను వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్ని అనమాట అత్తని. అత్త వెళ్ళి మళ్ళీ మనీ ఆంటీని అడిగి మనీ ఆంటీ క్లారిఫై చేసి చెప్తూ ఉండేవారు. సో ఇదంతా డిగ్రీ టైంలో. నాన్నగారిని ఫస్ట్ ఇయర్ ఎప్పుడు చూసానో నాకు గుర్తులేదు, బట్ పిఎస్ఎన్ రాజుగారు సెకండర్లో పిఎస్ఎన్ రాజుగారి ఇంట్లో సత్సంగం అయినప్పుడు ఒకసారి నాన్నగారు వస్తే వెళ్ళినట్టు గుర్తన్నమాట. సో నాన్నగారు సత్సంగం అంటే సత్సంగం ఎప్పుడు పొద్దున్న జరిగేది, సో అప్పుడు కాలేజ్ ఉండేది, ఎప్పుడు అంత వెళ్ళిపోయే వాళ్ళు ఏమీ కాదు. బట్ ఈ ఇదంతా సర్చ్ అనేది లోపల చాలా ఉండేవన్నమాట, క్వశ్చన్స్ ఉండేవి, ఈ ఇది ఏంటి తెలుసుకోవాలని ఉండేది. బట్ ఏమీ అర్థమయ్యేది కాదనమాట, చాలా చాలా మనసు, అఫ్కోర్స్ చాలా ఇయర్స్ ఏమీ అర్థం అవ్వలేదు. అలా సత్సంగాలు అప్పుడప్పుడు అటెండ్ అవ్వడం, ఖాళీ దొరికినప్పుడు అత్త చాలా ఎక్కువ చెప్తూ ఉండేవారన్నమాట సత్సంగంలో మాటలు వినివన్నీ. అలాగా నాన్నగారి దగ్గరికి, నాన్నగారు వచ్చినప్పుడు ట్రై చేసేదాన్ని అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళి కూర్చొని రావడానికి. బట్ నాన్నగారు ఎప్పుడు ఏమి మాట్లాడే, నాతో స్పెసిఫిక్గా ఏమి మాట్లాడేవారు కాదు, అందరు వెనకాల కూర్చొని దండం పెట్టుకొని వచ్చేవారు అన్నమాట. తర్వాత అప్పుడు ఆ విండో ఏంటంటే బాగా క్వశ్చన్స్ ఉండేవన్నమాట. సో అండ్ తెలుగు చదవడం రాదు కాబట్టి పుస్తకాలు అక్కడ అవైలబుల్ బుక్స్ ఏమి చదివేదానికి అవ్వేదేవి కాదు. సో రామకృష్ణ మఠ అప్పుడే వైజాగ్లో రామకృష్ణ మఠ ఆ టైంలోనే ఓపెన్ అయింది. సో రామకృష్ణ మఠకి వెళ్తే బుక్స్ ఉండేవి, ఇంగ్లీష్ బుక్స్ ఉండేవి. సో వివేకానంద చదివాను, రామకృష్ణ పరమహంస చదివాను, తర్వాత జిడ్డు కృష్ణమూర్తి చదివాను. ఏది నచ్చట్లేదు అనమాట, ఏది ఆన్సర్స్ ఏమి దొరకట్లేదు. అవన్నీ కూడా చాలా ఏదో అబ్స్ట్రాక్ట్గా వియర్డ్గా, ఏది చదివినా మళ్ళీ దాంట్లో బోర్డైన క్వశ్చన్స్ వచ్చేవన్నమాట, ఇది కాదు కదా, ఇలా కాదు కదా అనేసి అని. అండ్ ఆ భగవాన్ ఐ యూస్ టు గో బ్యాక్ టు భగవాన్ బుక్, కానీ ఆ భగవాన్ బుక్ లో కూడా చాలా వరకు అర్థం అవ్వేది కాదనమాట, చాలా కొంచెం హై లెవెల్ లో ఉండేది కదా. బట్ అదొకటే నచ్చేది చదవడానికి. తర్వాత అక్కడే రజనీష్ బుక్ దొరికిందనమాట. రజనీష్ది కూడా దట్ వాజ్ ద క్లోజెస్ట్ ఐ కుడ్ ఫైండ్ దట్, అది దాంట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవి కొంచెం ఎక్కువగా ఉండేది, నాకు కొంచెం సాటిస్ఫై అయ్యేది ఆ బుక్ ఒకటే దొరికిందనమాట. అప్పుడులో రజనీష్ గురించి ఏమీ తెలియదు అసలు. సో బట్ అద్వైత వేదాంతం అనేది కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ఆ బుక్ ఒకటి బాగానే చదివేదాన్ని. తర్వాత తర్వాత ఎంబీఏకి వెళ్ళిన తర్వాత అక్కడ అండ్ ఆఫ్ కోర్స్ నాన్నగారి క్యాసెట్లు వింటూ ఉండేదాన్ని చాలా. ఎంబీఏలో కూడా ఉండేటప్పుడు క్యాసెట్స్ విని, ఎక్కువ క్యాసెట్లు ఉండేవి కాదు అప్పట్లో, కొన్ని కొన్ని కొనుక్కోగలిగేవాళ్ళం కదా, అది అలాగా క్యాసెట్స్ అయితే వినేదాన్ని. ఎక్కువ ఏంటి, ఏదైనా క్యాసెట్లో నేను గురించి చెప్తే, నేను ఎవరు అనే దాని గురించి చెప్తే అది అది ఎక్కువ వినేదాన్ని అనమాట, అలాగా రిపీటెడ్గా. సో ఎంబీఏలో ఉండేటప్పుడు అట్లా భగవాన్ తోటి ఎక్కువ అసోసియేషన్ ఉండేదన్నమాట. ఎంబీఏ నుంచి అదే తిరుపతిలో చదువుకున్నాను నేను ఎంబీఏ. వైజాగ్ వచ్చినప్పుడు విజయవాడలో ఎవరో ఒక లేపినట్టు మెలకు వచ్చేదన్నమాట. అండ్ నేను చాలా చాలా డీప్ స్లీపర్, ఒకసారి పడుకుని పోతే ఇంకా మళ్ళీ పొద్దున్న వరకు లేగ్గేది అనమాట. అదేంటి, హాస్టల్లో చాలా ఫన్ చేసేవారు, అన్ని జడ్లు వేసి బొట్టులు పెట్టి మాట్లాడించి అన్ని మాట్లాడేసేదాన్ని. కానీ అసలు ఏం తెలియదు, ఏం తెలిసేది కాదనమాట. పొద్దున్న లేచి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు ఊరినే జోక్స్ చేస్తున్నారు అనుకునేదాన్ని. బట్ అంత అంత డీప్ స్లీప్లో ఉండేదాన్ని అనమాట ఎప్పుడూను. సో అలాంటిది విజయవాడ దగ్గర మాత్రం ఎవరో లేపినట్టు మెలకు వచ్చేది. అండ్ ఎప్పుడు లేచినా కూడా విజయవాడ బుక్ స్టోర్ రాత్రి వైజాగ్ అదే తిరుపతి నుంచి కానీ వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ రాత్రి అవ్వేది విజయవాడ స్టేషను. అండ్ అక్కడ కంపల్సరీగా భగవాన్ బుక్ ఒకటి దొరికేది అనమాట, ఎప్పుడు మెలకు వచ్చిన. అలాగా ఒక 4-5 బుక్స్ కలెక్ట్ అయ్యాయి అనమాట భగవాన్వి. అండ్ ఆ ఒక్క బుక్కే ఉండేది ఇప్పుడు వాడి దగ్గర కూడా. ఎంబీఏలో గుర్తున్నది ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఏంటంటే, ఒకసారి ఎవరో వచ్చి ఫ్లయర్ పెట్టారనమాట హాస్టల్లో, రమణ మహర్షి సత్సంగం జరుగుతుంది అనేసి అని. అది ఏంటి, సాయంత్రం హాస్టల్లో 6:00 గేట్స్ క్లోజ్ చేసేస్తారు కదా, సో సాయంత్రం అనేసి అని సరే అని ఏదో తంటలు పడి ఒక రోజు పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అనమాట అలిపిరి దగ్గర. అలిపిరి దగ్గర ఒక ఒక పార్క్ లాగా ఒక ఆశ్రమం లాంటిది ఉంది, అందులో లోపలికి వెళ్ళాలన్నమాట చాలా. సో అది అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయి హాస్టల్కి రావాలి అంటే మళ్ళీ అలిపిరి నుంచి బస్ స్టాప్కి వచ్చి బస్ స్టాప్ నుంచి రావాలన్నమాట. సో ఆ బస్సులోని చాలా చీకటి అయిపోయి 7:30 8 అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది, ఎవరు లేరనమాట. అయితే బస్సులో నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా ఆ రోజు ఎందుకో చాలా భయం వేసింది. భయం వేస్తే నా వెనకాల ఒక ఆయన కూర్చొని అదేంటి మాట్లాడడం మొదలుపెట్టారనమాట, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అది ఇది అని. తర్వాత ఆయన చెప్పారనమాట ఇట్లాగా అదేంటి, నేను ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సారా కొట్టు ఉందమ్మా నాది, నేను సారా అమ్ముతాను, సో నాకు రమణ మహర్షి అంటే ఇష్టం చాలా అని భగవాన్ చిన్నప్పుడుది ఫోటో ఒకటి ఇచ్చారనమాట. ఇచ్చి బస్ స్టాప్ వరకు వచ్చి బస్ స్టాప్లో బస్ ఎక్కించి ఆయన వెళ్ళిపోయారనమాట. సో అదే అంటే తెలీదు, అదే ఆ ఫోటో భగవాన్ ఫోటో ఇప్పటికీ ఉంది నా దగ్గర. సో ఇట్స్ బీన్ 30 ఇయర్స్ అవుతుంది. సో అది అది ఒక చాలా విచిత్రంగా జరిగిన ఇన్సిడెంట్ అనమాట, బాగా గుర్తుంటుంది అదొకటి. తర్వాత నాన్నగారితో కూడా ఆ టైంలో కూడా ఎంబీఏలో కూడా ఎక్కువ వెళ్ళడానికి హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్ళినా కూడా అంత ఎప్పుడు నాన్నగారు ఏమీ మాట్లాడేవారు కాదు. దూరం నుంచి చూసి చూడడం, ఏమైనా మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వడం అట్లాగే అనమాట. తర్వాత ఎంబీఏలో భీమిలీలో యోగానంద గారు ఉండేవారు కదా, ఆయన కూడా అద్వైతం బాగా చెప్పేవారు అనమాట. సో వీలైనప్పుడు ఆయన దగ్గరికి కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. ఆయన ఆయన ఎక్కువ నేను గురించి చెప్తూ ఉండేవారు అనమాట నేను వెళ్ళినప్పుడల్లా. సో అక్కడ ఆ సబ్జెక్ట్ కూడా చాలా హెల్ప్ అయ్యింది నాకు ప్రాక్టీస్కి. తర్వాత ఇంక ఎంబీఏ అయిపోయిన తర్వాత 1999లో యుఎస్ వచ్చేసాం అనమాట. సో యుఎస్ వచ్చిన దగ్గర నుంచి సత్సంగం లేదు, ఎవరు అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు అని చాలా చాలా ఇదిగా ఉండేది. ఆ టైంలో అప్పుడే అరౌండ్ దట్ టైం 2000లోనే ఎప్పుడో రమణ మహర్షి వెబ్సైట్ ఓపెన్ అయింది, ఆశ్రమం వెబ్సైట్ ఆ టైంలోనే ఓపెన్ అయింది. సో అది ఓపెన్ అయిన ఫ్యూ మంత్స్కే తెలిసిందనమాట భగవాన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది అని. అందులో సత్సంగాలు చుట్టుపక్కల సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది లిస్ట్ ఉండేదన్నమాట. సో మాకు దగ్గరలో ఒక దగ్గర అంటే ఒక 2 అవర్స్ డ్రైవ్లోని మీకు తెలిసే ఉంటుంది ఉషా సత్ అని ఒక సత్సంగం వాళ్ళ ఒక గ్రూప్ అనమాట వాళ్ళది, అక్కడ ఆశ్రమం అది ఉందన్నమాట. సో ఎవ్రీ సండే 2 అవర్స్ డ్రైవ్ చేసి వెళ్ళి అక్కడ సత్సంగం అటెండ్ అయ్యి వచ్చేదాన్ని. దాని అప్పటికి బాగా నాన్నగారు సబ్జెక్ట్ అలవాటైపోయి అంత 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 ఇష్టంగా ఉండేది ఏమీ కాదు, బట్ సత్సంగం అనేది ఇంకా దట్ వాజ్ ద ఓన్లీ అవెన్యూ అనమాట ఆ టైంలో. సో ఇంకా అక్కడ అది అటెండ్ అయ్యేదాన్ని. తర్వాత మా ఇంటి దగ్గర భగవాన్ సత్సంగం స్టార్ట్ అయిందనమాట. అలాగా అదే అంతా అయింది. 2002లో పెళ్ళయింది. పెళ్లి కూతురు చేసినప్పుడు నాన్నగారు వైజాగ్లోనే ఉన్నారనమాట. సో అప్పుడు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్షింతలు తీసుకొని వచ్చాం అనమాట. అంతే అది కూడా నాన్నగారు రావాలి అట్లా ఏమి అంటే అలా ఉండేది, బట్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఎప్పుడు ఏమి మాట్లాడేవారు కాదు కదా. సో సో 2002లో అలా నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాం. బట్ పెళ్ళి అంతా కూడా ఒక చాలా చాలా విచిత్రంగా జరిగిందనమాట. పెళ్లి టైంలో గౌరీ పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి నేను మతగారు వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అంత జరుగుతుంది, మాట్లాడుతున్నాను, బట్ స్టిల్ ఐ వాజంట్ మై సెల్ఫ్. అది ఒక ఒక దీనిలాగా అంటే ఏదో జరుగుతుంది అలా ముందంటాను, బట్ ఐ వాజ్ నాట్ దేర్. సో అది అట్లాగా అయింది, అది నాన్నగారి బ్లెస్సింగ్స్. సో దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్లో మా పెద్దవాడు పుట్టాడనమాట. సో వాడికి అన్నప్రాసన చేయడానికి గుడికి వెళ్తే స్టార్ట్ చేస్తున్నాము, అప్పుడే సుందరం గారు వాళ్ళ పిల్లలు రవి అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆనంద్ గారు వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ వచ్చారనమాట. సో వాళ్ళు ఫస్ట్ ముద్ద తినిపించారు పెద్దవాడికి. వాళ్ళు వస్తారు అని కూడా తెలియదు అసలు, అందరూ అందరూ అటెండ్కే వచ్చారనమాట. అండ్ 2008లో సెకండ్ వార్డ్ పుట్టాడనమాట. సో ఆ తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. అరౌండ్ 2009లోని చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్టమైన వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీతో గొడవలు అన్నీ ఒక్కసారి అనమాట. ఇంట్లో చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట. అండ్ దిస్ వాజ్ జస్ట్ మై ఫ్యామిలీ. సో అదేంటి, నాకు పర్సనల్గా అంటే మా పేరెంట్స్కి అట్లా కాదు నాకే అనమాట. సో ఆ టైంలో ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఇండియా వే కూడా వెళ్ళడానికి అవ్వలేదన్నమాట ఒక 3 ఇయర్స్. సో అది చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్, ఇల్లు మూవ్ అయిపోయి కాలు కాలిపోయి పెద్దవాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట, అన్నీ ఒకటేసారి వచ్చేసాయి. సో ఆ టైంలో ఎంత క్యాసెట్లు విందామన్నా కూడా అసలు వినలేకపోతూ ఉండేదాన్ని అనమాట. అండ్ అది క్యాసెట్లు వినిపోవడం వల్ల ఇంకా ఈ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద మౌంటైన్స్ లాగా అయిపోతున్నాయి అనమాట. ఇంకా అంటే అది తెలుసు, అది క్యాసెట్లు నాన్నగారి మాటలు వినాలి, వింటే ఇది దీని మీద అంత ఫోకస్ ఉండదు అనేసి అని, కానీ వినడానికి శక్తి సరిపోవట్లేదన్నమాట అసలు. అండ్ అది ఒక లూప్ లాగా అయిపోయిందన్నమాట. ఇవి పెరిగిపోతున్నాయి, క్యాసెట్లు వినట్లేదు, క్యాసెట్లు వింటే ఇది తగ్గుతుందంటే క్యాసెట్లు వినడానికి శక్తి సరిపోవట్లేదు. సో బాగా ఉండేదన్నమాట. నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్తే ఆయన దీనివల్ల క్యాసెట్లు వినగలుగుతాను, మళ్ళీ క్యాసెట్లు వినగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అంత పెద్ద ప్రాబ్లమ్స్ కింద ఉండదు అనేసి అని. సో ఎంత ట్రై చేసినా ఒక 3.5 ఇయర్స్ రావడానికి కుదరలేదన్నమాట. అండ్ ఇంకా చివరిలో అదే చెప్పాను కదా, ఇంకా ఈ ఫ్యామిలీలో కూడా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా దూరం అయిపోయి చాలా ఇదిగా ఉండింది. సో ఫైనలీ 2011లో ఇండియా షిఫ్ట్ అయిపోయాం అనమాట. షిఫ్ట్ అయిపోయాక నాన్నగారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వస్తే వచ్చిన రోజు వెళ్ళి కలిసాను పొద్దున్న, మామూలుగా దండం పెట్టుకొని వచ్చేసాను, ఏం మాట్లాడలేదు. ఆ రోజు మధ్యాహ్నం మన టీబీ హాస్పిటల్లో డాక్టర్ రవీంద్ర బాబు గారి ఇంట్లో అయిందన్నమాట సత్సంగం. సో వెళ్తే నాన్నగారు ఎక్కడ కూర్చున్నాను వెనకాల మామూలుగా. సో నాన్నగారు మధ్యలో లేచి బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అందరు షఫల్ అయిపోతారు కదా, సో అట్లాగా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. నేను ముందుకు వెళ్ళిపోతే నాన్నగారు బయటకు రాగానే బాగా ఏడ్చేస్తూ ఉన్నాను అనమాట, బాత్రూమ్ నుంచి బయటకు రాగానే. అలా వచ్చి నించుంటారు చాలాసేపు నా ముందు, ఏం మాట్లాడలేదన్నమాట, అలా నించుంటారు. అక్కడ ఆ నించున్నాక వచ్చి నా పక్కన కూర్చోమని చెప్పారనమాట. అప్పుడు ఒక 5-10 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి ఇట్స్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అప్పుడు కరెక్ట్గా సాధన స్టార్ట్ అయింది. ఆ 1 ఇయర్ ఎంత చేశారంటే అసలు ఇంకా అసలు ఐ క్యాన్ టాక్ అబౌట్ ఇట్. అంత లోపలంతా ఎంత వర్క్ చేశారంటే, ఆ 1 ఇయర్ నేను ఐ వాజ్ వర్కింగ్, నైట్ టైం వర్క్ చేస్తున్నాను అనమాట. అదేంటి, సో వర్క్ చేస్తున్నా కూడా ఇంకా రాత్రి పగళ్ళు ఇంకా క్యాసెట్లు విండో, నాన్నగారు మాటలు విండో. అది ఎందుకు జరిగింది అంటే, నాన్నగారు విపరీతంగా గ్రేస్ అనమాట. ఇంకా అప్పటి వరకు ఎప్పుడు క్లోజ్గా లేరు, ఎప్పుడు మాట్లాడలేదు కదా. సో సడన్గా ఇంక ఎక్కడ చూసినా అనమాట, వైజాగ్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసేవారు. వచ్చినప్పుడల్లా మాధవేది మాధవేది మాధవేది, ఇంక వచ్చి కూర్చో, నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చో అంతే. సో ఎంత గ్రేస్ అంటే, ఐ మీన్ అది ఐ డోంట్ డిజర్వ్ ఈవెన్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. బట్ ఆయన ఏమేదో తెలీదు, ఎప్పుడు అనుకునేదాని అనమాట, భగవాన్ అంటే విపరీతమైన ఇష్టం అనమాట. అంత ఇష్టం నాన్నగారి మీద రాదు. నాన్నగారు చెప్తారు కదా, గురువు మీద ఇష్టం ఉంటేనే సబ్జెక్ట్ అర్థమవుతారు అనేసి. సో అందుకని నాన్నగారు చెప్పింది ఏమో అర్థం అవ్వట్లేదు అనుకునేదాన్ని అనమాట. బట్ ఎప్పుడు ఆ ఇష్టం మార్చేశారో తెలీదు, ఆ కొన్ని ఇయర్స్ తర్వాత తెలిసిందనమాట. అదేంటి, అయ్యో నాన్నగారు అంటే కూడా ఇంత ఇష్టం వచ్చిందని. అందుకనే చెప్తారు దే ఆర్ అది ఫైవ్ అంటే బోత్ ఆఫ్ దెమ్ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే ఫైర్ లైట్. అదేంటి, హీట్ లైట్ లాగా ఒక ఫైర్ లోని అదేంటి ఇద్దరు ఒకటే. బట్ నేను ఇంకా స్టేజ్ రాలేదు కదా. సో ఆ 1 ఇయర్ ఉన్నాము అప్పుడు బాగా చాలా 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 ఇచ్చేసేసారనమాట. ఆ 1 ఇయర్లో ఎప్పుడు జున్నూరు వెళ్ళినా కూడా, ఫస్ట్ టైం జున్నూరు వెళ్తే ఇంకా ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే, అప్పుడు 2011లోనే అనమాట ఫస్ట్ టైం జున్నూరు కూడా వెళ్ళాను నేను. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే అదొక అదేంటి బృందావనం లాగా అనిపించింది లిటరల్గా. ఐ మీన్ అది నిజంగా అంతే ఉష, అసలు అక్కడ చెట్లు కూడా అట్లా మాట్లాడేస్తూ ఉంటే, ఆ గాల్లో కూడా అంతా నాన్నగారు ప్రెసెన్స్. అసలు ఆ నాన్నగారు సందులో అయితే అసలు ఇంకా ఐ మీన్ అక్కడ ఒక పెద్ద అంటే అట్లా ఫుల్ ఎనర్జీ, అదొక అది నిజంగా బృందావనం లాగే అసలు. అది అక్కడ అంత గోపికల్లాగా, ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్ అక్కడ. అట్లాగా బాగా ఇంకా నాన్నగారు వెళ్తే, ఫస్ట్ టైం అమ్మ జున్నూరు రావడం, నువ్వు ఇప్పుడు వరకు ఎప్పుడు జున్నూరు రాలేదు. సో అండ్ ఆయనకి నేను ఎప్పుడైనా వస్తున్నాను అని చెప్తే ముందు, గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు ప్రతిసారి మాటలు వినిపించాయి అనమాట, మాధవి వస్తానండి, ఇంకా రాలేదండి, మాధవి కోసం ఎదురు చూస్తున్నానండి అంటే. అసలు అంటే అంత పెద్ద వరల్డ్ అంతా ఉన్న నాన్నగారు ఏంటి అసలు, మనం ఏంటి అసలు అంటే, నా కోసం అట్లా మాట్లాడడం ఏంటి, వెయిట్ చేయడం ఏంటి అని. అసలు వాట్ డు వీ డిజర్వ్ అని, ఐ మీన్ నథింగ్ కదా అసలు. అసలు అర్థమయ్యేది కాదనమాట, ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్ అలాగా. అండ్ ఆయన లాస్ట్ వరకు అంతే ఉష, అసలు ఈవెన్ కొంచెం ఒక పిన్ హెడ్ అంటే ఇసుక రవ్వ అంతా కూడా అసలు డిజర్వ్నెస్ లేదు. బట్ ఏంటో అసలు ఏంటి, నీకోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నావమ్మా, నేను చూద్దామని వెయిట్ చేస్తున్నానమ్మా అని. జనవరి 2017లో ఆఫీస్ వాళ్ళు ఇండియా పంపించారు. అది చాలా విచిత్రంగా జరిగింది, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అదేంటి, అప్పుడు అన్నారనమాట, నువ్వు వస్తున్నావని చెప్పి హాస్పిటల్ వంక పెట్టుకొని వచ్చేసానమ్మా వైజాగ్ అంటే ఒంట్లో బాగాలేదు. అయినా కూడా హాస్పిటల్ వంక అంటే అంత ట్రావెల్ చేసే దీంట్లో లేరు, బట్ హాస్పిటల్లో చూపించుకుంటానని చెప్పేసి వచ్చారనమాట. అసలు హాస్పిటల్లో కూడా రోజంతా అక్కడే హాస్పిటల్లో ఉండిపోమన్నారు పక్కన. సో అసలు ఎన్ని ఆపర్చునిటీస్ అంటే, అంటే చాలా వర్క్ చేశారు ఉష, అసలు కొన్ని కొన్ని వాసనలు తెలిసి పోయాయి, బోర్డు అన్ని తెలియకుండా కొట్టుకుపోయాయి అసలు. అదేంటి, చాలా ఇయర్స్ తర్వాత ఓ ఇలా ఉండేదాన్ని కదా అది, అసలు ఇన్ని 3-4 ఇయర్స్ అయిపోయింది అసలు అది ఆ థాట్ కూడా రాలేదు కదా అనేసి అని. ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అంటున్నారనమాట, నిన్ను నిన్ను చూద్దామని హాస్పిటల్ వంపు ఒకటి పెట్టుకొని వచ్చేసానమ్మా అనేసి అని. మా ఇంటికి వెళ్తానన్నారు, వెళ్ళకండి నాన్నగారు మా ఇంటికి మీరు వెళ్ళొద్దు అనేసానంటే అదేంటి వెళ్ళిపోయారనమాట ఇంటికి. వెళ్ళిపోతే అదేంటి ఎక్కడికో వెళ్ళారు, వచ్చేటప్పుడు మాది వాళ్ళ ఇంటి దగ్గర ఆగేసి వెళ్ళిపోదాం అనేసన్నారు. అని నేను లేనప్పుడు యుఎస్లో ఉన్నాను, మీరు ఇంటికి వెళ్ళకండి, మెట్లు అవి ఉంటాయి మెట్లు అవి ఎక్కకండి, పోనీ వెళ్ళినా కూడా ఒకవేళ వెళ్తే కిందన ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడ 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 అక్కడి వరకు మాట్లాడేసి వచ్చేయండి అని చెప్పాను అన్నమాట. అంటే మాది వెళ్ళొద్దమ్మా, కానీ నేను మాది వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఎలా ఉంటాను అంటే, అసలు శంకరాచార్యుల వారు గురువుల దగ్గర శిష్యుల దగ్గర అంటారు కదా, చాలా టైం చాలా మీరు ఇవన్నీ ఇచ్చారు, నాన్నగారు చెప్పింది మనకేం తెలియదు కదా, ఇవన్నీ ఇచ్చారు మీకు అందరికీ కృతజ్ఞత అంటే, వాళ్ళు పద్మపాదులు అంటాడు కదా మట్టి ముద్దలు లాంటి వాళ్ళని మాకెంత ఇచ్చారు అనేసి అని. అలాగా అసలు ఒక శంకరాచార్యులు అంటే అంత జ్ఞాని, అసలు భౌతికంగా కూడా ప్రతి చిన్నది అన్నమాట, అంటే హీ జస్ట్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతా. ఇంట్లో వాళ్ళకి నాన్నగారు అంటే అంత అంత ఇది ఉండేది కాదన్నమాట, ఇష్టం ఉండేది కాదు ఎప్పుడూ. చిన్నప్పటి నుంచి వెళ్ళొద్దని రిస్ట్రిక్షన్స్ చాలా పెట్టేవారు అత్తకి నాకును, అలాంటివి మమ్మీని మార్చేశారు, నవీన్ని మార్చేశారు, అందరినీ అసలు అందరినీ మార్చేసి అసలు లాస్ట్లో అయితే మమ్మీ కూడా నాన్నగారి దగ్గరికి వచ్చి హాస్పిటల్లో యుఎస్ నుంచి వచ్చి మమ్మీ దగ్గర ఉండలేను, హాస్పిటల్లో నాన్నగారి దగ్గర ఉన్నాను అనమాట. ఓన్లీ సాయంత్రం 7 తర్వాత నాన్నగారు పడుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. సో అదేంటి ఏ ఒక్క మాట అనలేదు ఎప్పుడూను, నువ్వు ఇక్కడ వచ్చి నా దగ్గర ఉండట్లేదు, నువ్వు అక్కడ ఉండిపోతున్నావు ఏంటి అనేసి అని. సో అలా అంతలాగా మార్చేసి అంటే భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా అసలు అన్నీ తొక్కారు అన్నమాట. అరుణాచలం రమ్మన్నారు, వెళ్తున్నావు అని తెలిస్తే వస్తాను నాన్నగారు అనేసానంటే రా అమ్మ ఎవరికి చెప్పకు అన్నారు. సో యుఎస్ నుంచి డైరెక్ట్గా చెన్నై దిగి 1 వీక్ అరుణాచలంలో ఉండేసి మళ్ళీ వెనక్కి వెళ్తాను అనమాట. ఇప్పటికీ మమ్మీ వాళ్ళకి తెలీదు నేను వచ్చి వెళ్ళిపోయాను అనేసని. సో ఆ 1 వీక్ అంటే అదే ఇందాక మదర్స్ డే మదర్లీ లవ్ అంటే అది గుర్తొచ్చింది అనమాట. సూట్ కేస్ నేను అదేంటి ఇక్కడ నుంచి ఎవరో సామాన్లు పంపించారు, సో సూట్ కేసెస్ ఉండేవి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేను పట్టుకెళ్ళినంత తిండి సామాన్ పట్టుకొచ్చానమాట బ్యాక్కి. అదేంటి ఓవర్ వెయిట్ అయిపోయింది, అయినా ఫ్లైట్ వాడు ఎయిర్లైన్ వాడు ఏమీ అనలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫస్ట్ బిజినెస్ క్లాస్లో వచ్చాను, 2 సైడ్స్ బిజినెస్ క్లాస్లో వచ్చాను అరుణాచలం వెళ్ళే వచ్చినప్పుడు. సో అది అసలు అంటే అండ్ ఒక్క డబ్బులు ఒకటి ఖర్చు పెట్టలేదు అక్కడ. ఆఖరికి ట్యాక్సీ వాడికి కూడా లాస్ట్లోని అదేంటి ట్యాక్సీ వాడికి నేను డబ్బులు ఇచ్చేసానమ్మా నువ్వేమి ఇవ్వకు అనేసి అన్నారు. అసలు అలాగా అంటే ఇంకా ఇంక లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు ఉష అసలు మనకి. అంటే నాన్నగారు ఒక్కరు సరిపోతారనమాట, మనం అనవసరంగా అన్నీ పెట్టుకుంటాం కానీ రిలేషన్షిప్స్ అన్నీను అంటే ఇంక దీనికి మించి ఇంకా ఐ మీన్ ఒక హ్యూమన్ ఒక చైతన్యాన్ని హ్యూమన్ బాడీ తోటి ఇంక దీనికన్నా చూడలేం. ఐ మీన్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఇట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ క్యాన్ వి క్యాన్ టాక్ అబౌట్ ఇట్, అది ఇది అని అన్నీ చెప్తారు కదా మనకి, దాన్ని నోట్స్ ద్వారా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేము అనేది. అంటే నాన్నగారు ఇంకా ఎక్స్ట్రీమ్ చూపించేశారనమాట, అయితే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, అసలు ఇంకా హ్యూమన్లీ ఎంత పాసిబుల్ చూడగలుగుతాము అంత చూపించేశారు అసలు చైతన్యం అనేది. అండ్ ఆధ్యాత్మికంగా మీరు దుఃఖరహిత స్టేట్లో ఉండాలి, వాసన క్షయం అనేది, ఆ రెండు మాటలు చాలా చాలా దూరం తీసుకొచ్చేసారు ఉషా తెలియకుండా. అంటే మనం ఇట్లా కాలు కూడా కదపలేదు, పౌడర్ చెరగలేదు అంటారు కదా, అట్లాగా బయట ఇదంతా స్వీట్ స్వీట్ గా చేసేసి ఆయన లవ్ ఇంకా, అంటే ఇంక టూ మచ్ స్వీట్నెస్ అనమాట, ఇంకా దాంట్లో ఇంకా హనీలో పడిపోతే ఇంకా దానికి మించి ఇంకేం కావాలి కదా. అట్లాగా అంత స్వీట్నెస్ అంత లవ్ చూపించేసి లోపల అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ చాలా చాలా వాసనలు. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ దెర్ ఇస్ ఐ మీన్ వి జస్ట్ వాచ్ అంతే కదా, లోపల ఏం జరుగుతుంది అనేది వి జస్ట్ వాచ్. సో బయట లవ్ అంతా చూపించి లోపల మాత్రం ఆయన ఆయన చాలా చాలా దూరం తీసుకొచ్చేసారనమాట. అంటే ఎన్నో జన్మల కృషిదంతా ఈజీగా ఇట్లాగా ఫ్యూ ఇయర్స్లో, అంటే ఆయనకే సాధ్యం అవుతుంది అది, ఇంకెవరికి సాధ్యం అవ్వదు. ఫస్ట్ టైమ్ 2011లో అరుణాచలం వెళ్ళానమాట, అదే దియర్ జున్నూరు వెళ్ళడము అరుణాచలం కూడా వెళ్ళడము. అదేంటి, అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా మే నలుగురు వెళ్ళామన్నమాట, భక్తులతో ఎవరితో వెళ్ళలేదు. సో అక్కడ వెళ్ళినప్పుడు కూడా చాలా అన్ని చాలా విచిత్రం విచిత్రంగా జరిగాయి. అదేంటి, భగవాన్ ఆశ్రమంలో నేను మామూలుగా వెళ్ళిపోయి భోజనం చేసేసానమాట నా భగవాన్ ఆశ్రమంలో. నాకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం కదా, భగవాన్ బుక్స్, సో ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టారు అనే ఇంప్రెషన్లోనే ఉండేదాన్ని అనమాట. సో పెడతారు కదా అని వెళ్ళి తినేశాను నేను, నాకేం తెలియదు అనమాట ఇప్పుడు రూల్స్ మారినాయి అనేసి. సో అయితే అదేంటి, అట్లాగా ఒకరోజు గిరిపల్కి వెళ్తే ఫుడ్ అక్కడ పంపించారు ఎవరి కోసం, వాళ్ళకి ఎక్స్ట్రా అయిపోయిందని చెప్పి నన్ను నేను ఆ టైంలో ఉంటే వాళ్ళు నాకు అక్కడ పెట్టేశారు అనమాట ఫుడ్. సో అట్లాగా అన్నీ చాలా విచిత్రంగా జరిగాయి అనమాట. గిరి ప్రదక్షిణ కూడా తుఫాను వర్షం అంతా, అందులో కూడా ఆ టైంకి తెరిపి రావడం, ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళడం అంత చాలా విచిత్రంగా జరిగింది అనమాట. అయితే బ్యాక్ వచ్చిన తర్వాత జున్నూరు వెళ్తే నాన్నగారు అడిగారు ఎలా అయింది అనేసి అని. అయితే ఇట్లా అయింది నాన్నగారు, రోజు అక్కడే భోజనం చేశాను, అప్పటికి ఏం తెలీదు, సో రోజు భగవాన్ ఆశ్రమంలో భోజనం చేశాను అంటే ఎలా భోజనం చేస్తావు ఎలా వెళ్ళావు అడిగావా అని అడిగారు. నా బుక్ లో రాశారు కదా నాన్నగారు వెళ్తే వెళ్ళి తినేయడమే అనేసి అని, అంటే నవ్వుతారు కదా నవ్వేసి, ఇప్పుడు అలా వెళ్ళి తినేయకూడదమ్మా ఒప్పుకోదమ్మా, మేనేజ్మెంట్ ఒప్పుకోరమ్మా, నేను లైన్ నుంచి బయటికి రాలేదు లాగేలేదా అని అడిగారు. లాగేలేదు నాన్నగారు, ఆయన అక్కడే ఉన్నారు చూసినారు. అంటే నాకు భగవాన్ గ్రేస్ ఉందమ్మా నీకు అనేసి, భగవాన్ వంటలలో ఉన్నాయి అని అడిగారు. బాగున్నాయి అనేసి అంటే భగవాన్ కూర వండితే, అదేంటి భగవాన్ చాలా బాగా వంటలు చేసేవారు, భగవాన్ కూర వండితే అదేంటి ఆ కూర ఏం కూర తెలిసేది కాదు, అలాగా నువ్వు కూడా ఇంపర్సనల్గా ఉండాలి అనేసి అన్నారనమాట. అంటే ఆ కూరకు ఒక పర్సనాలిటీ లేదనమాట, అన్ని కలిపి ఉండేసినా అది కూర స్పెసిఫిక్గా ఈ కూర అని చెప్పడానికి లేదనమాట. సో అలాగా నువ్వు ఇంపర్సనల్గా ఉండాలి అనేది అప్పుడు చెప్పారనమాట. సో అది అంటే ఏ పని చేసినా నీ ఇది కనిపించకూడదు అనేసి అని, నువ్వు చేసినట్టు కనిపించకూడదు అని. అట్లా అట్లా కొన్ని కొన్ని మాటలు స్టక్ అయిపోయి చాలా చేంజ్, ఆ మాటతోటి ఆ చేంజ్ని తీసుకొచ్చేసేవారు అనమాట లోపల నుంచి బాగా. సో ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి, బట్ ఇంకా అంటే ఇంకా ఇఫ్ వి వేస్ట్ ఈ జన్మని మనం వేస్ట్ చేసుకుంటే ఇంకా అంటే ఇంకా దానికన్నా వర్స్ట్ థింగ్ ఇంక మన లైఫ్ లో ఇంకేం ఉండదు. అంటే నా లైఫ్ లో ఐ మీన్ ఇంక దీనికన్నా ఇంకా ఐ డోంట్ థింక్ దీనికన్నా ఇట్ గెట్ ఎనీ బెటర్. ఇంక ఏ జన్మ వచ్చినా కూడా అసలు ఇది హైట్స్ ఆఫ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంతాను. ఇంకా ఇది జన్మని వేస్ట్ చేసుకోవడానికి అసలు అసలు ఛాన్స్ ఇవ్వకూడదు
వచ్చింది.
సో లాస్ట్ లో నాన్నగారు అంటే లాస్ట్ కూడా అనమాట అంటే అంటే అఫ్ కోర్స్ అండ్ బాడీ ల్యాక్ లేనప్పుడు ఇవన్నీ జరగట్లేదని కాదు, బట్ బాడీ ఉన్నప్పుడు లాస్ట్ డే గ్రీష్మ అయినా చెప్తున్నారా సారీ అయ్యో 47 మినిట్స్ అయిపోయింది ఉషా.
నో 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 ప్రాబ్లం అమ్మా, డిస్కంటిన్యూ నో ప్రాబ్లం, నేను పర్వాలేదు కంటిన్యూ చేస్తాను, ఐ టేక్ మై టైమ్, యూ ఫినిష్ స్లోలీ.
లాస్ట్ లో నాన్నగారిని చూడడానికి రావాలి అని చాలా ట్రై చేశాను, అవ్వలేదు. బట్ అవ్వలేదు అంటే అంటే ఫీలింగ్ కూడా ఉండేది కదనమాట, అంటే నాన్నగారు బాడీ వదిలేస్తున్నారు సో చూడాలి అని అని అంత తాపత్రయం కూడా ఇవ్వలేదు. బట్ ట్రై చేసాను రావడానికి, ఇకపోతే కుదరలేదన్నమాట. అయితే అప్పుడు ఇంకా జనరల్ టాక్ కదా ఆ రోజు భీష్మ ఏకాదశి, నాన్నగారు దేహం వదిలేస్తారేమో అనేసి అని. సో పడుకున్న కొద్దిసేపటికే మీరు అప్పటి వరకు అలా మెసేజెస్ చూస్తూ ఉన్నాను వాట్సాప్లో, మీరు పెట్టారు మెసేజ్ మెలకు వచ్చింది, మీరు మెసేజ్ పెట్టిన వెంటనే మెలకు వస్తే లేచి ఇంకా చాలా ఏడ్పొచ్చింది అనమాట, బాగా ఏడ్చేసాను ఒక 10-15 మినిట్స్ ఏమో అంతే. అయితే ఈ లోపల ఎవరో అంటే ఎవరికి ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లెక్కట్లేదు, నాన్నగారిని చూపిస్తారేమో ఒకసారి అని అంటే ఎవరు ఆన్సర్ చేయట్లేదు, అందరు పాపం అక్కడ ఇదిగా బిజీగా ఉన్నారు కదా. సో ఎట్లా నాన్నగారిని ఒకసారి కూడా చూడడానికి అవ్వదు, ఫుల్లీ ఏడుపు అదేంటి సరే అనేసి ఈ లోపల ఎవరో మెసేజ్ పంపించారనమాట, ఏదో కోట్ ఏదో భగవాన్ ది కోట్ ఏదో పంపించారు. అది చదివిన వెంటనే అసలు అదేంటో స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఏడుపు రావట్లేదు ఇంకా ఇంకా అంటే ఇంకా అంటే నాన్నగారు ఎంత ఇదే అంటే ఇప్పుడు కూడా ఆడవు నెమరా అనేసి ఆ స్విట్టర్ ఆ కోట్ ఒకటి చదివింటే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు రావట్లేదు వీలేను అదేంటి అసలు అంటే ఆ దయ ఏంటి అనేది అసలు ఆ గ్రేస్ అనేది అసలు అసలు కాంప్రిహెండ్ చేసుకోవడానికి అవ్వదు. సో ఎవరు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. లక్కీగా అదేంటి కజిన్ చెప్తాడు అన్నమాట, డ్రైవర్ ఉన్నాడు అతను ఫొటోస్ పంపిస్తున్నాడు అని ఫోటో పంపించాడు. సో అప్పుడు ఆ నెంబర్ తీసుకొని కార్ డ్రైవర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆయన ఆ డ్రైవర్లు కొంచెం అలవాటు కదా జనాల మధ్యలో దూరిపోగలరు కదా. సో ఆయన ఆ లైన్లో దూరిపోయి మొత్తం నాన్నగారిని అంతా చూపించేశారనమాట, నాన్నగారు చుట్టూ 3 సార్లు నడిచేశారు అంటానమాట. అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ గ్రేస్ ఇంకా అసలు మట్టి ముద్దలు కూడా కాదనమాట, ఇంక దానికన్నా నీచమైనది ఏంటంటే అది. అలాంటి వాళ్ళకి అలాంటి నాకు అంత అంటే ఎంత గ్రేస్ అంటే అసలు అంటే ఇంకా దేర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్, మీరైతే బాగా చెప్తారు అదేంటో. బట్ ఇంకా చాలా చాలా ఎక్స్ట్రీమ్ గ్రేస్ ఉషా, నాన్నగారిని మనం మిస్ అయ్యాము అంటే ఇంకా 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 వేస్ట్ అంటే ఇంకా ఇంకా అవసరం లేదు కూడా, వేరే ఏంటి అవసరం లేదు. నాన్నగారు తప్ప మనకి ఇంకా ఇంకేమీ అవసరం లేదు ఈ జన్మకి. అండ్ మన అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఏం చేయక్కర్లేదు కూడా, ఆయన ఆయన ఊ అని బాధ వస్తుందేమో అని మనం అనుకుంటే చాలన్నమాట. ఆయన ఇంత సముద్రం ఇంత గ్రేస్ పంపించేసి దాన్ని అది అది ఆ బాధ తప్పపోయింది సరే, దాని దాంతోపాటు ఉన్న ఎన్నో జన్మల నుంచి ఉన్న వాసనలు కూడా కొట్టించిస్తూ ఉంటారు, తీసుకెళ్లిపోతూ ఉంటారు. అది ఎప్పుడో తర్వాత తెలుస్తుంది మనకి. సో ఇంకా నాన్నగారిని మిస్ అయితే ఇంకా చాలా, ఒక క్యాసెట్ లో చెప్తారు కదా, బాల్ కీప్స్ రోలింగ్ అది స్టెప్స్ లో కింద దొల్లి 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేసి అని. సో అలాగా మనం కనుక నాన్నగారిని మిస్ అయితే కనుక ఏదో ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో స్పేస్ లో తొట్టుకుపోయి. సో నాన్నగారి నుంచి మనకి ఏది అవసరం లేదు. అండ్ అండ్ కొంచెం ఒక చిన్న పిలుపు చాలన్నమాట, ఆయన ఒక సముద్రాన్ని కురిపించేస్తారు. రమణ పెరిపురాలలో చెప్తారనమాట, దగ్గర స్పూన్ పట్టుకెళ్తే స్పూన్ గ్రేస్ ఇస్తారు, కప్పు పట్టుకెళ్తే కప్పు నింపుకొని రావచ్చు, బకెట్ పట్టుకెళ్తే బకెట్ అనేసి అని. మన వల్లగా ఏమీ అవి మనం స్పూన్ పట్టుకెళ్ళినా కూడా అక్కడ సముద్రాన్ని కురిపించేస్తారు. మన కెపాసిటీ ఒక స్పూన్ అయినా అంతే. బట్ ఆయన మాత్రం ఒక అంటే మనం మొయ్యలేనంత గ్రేస్ ఇచ్చేస్తారు. అంటే ఇంకా ఆయన దగ్గర ఇంకా తప్ప ఇంకేం లేదు కదా. సో ఇంకా అది ఒకటే ఉంది కాబట్టి అదే ఎలా ఇచ్చేస్తుంది ఇచ్చేస్తూ ఉంటారు అంతే ఇంకా.
మాధవి లైక్ ఇంకా ఫర్దర్ ఏమన్నా మాట్లాడతామా?
ఇంకేం లేదు ఉషా, మీరు చెప్పండి.
యా సో బ్యూటిఫుల్, చాలా బాగుంది మాధవి, వెరీ నైస్. ప్రతి వారం ఇలాగా షేర్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఇంకా ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఉన్నా కూడా మళ్ళీ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాము. ఇలా అందరు భక్తులు ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళు చప్పున అందరూ కూడా వాళ్ళ అనుభవాలు, హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ 1 అవర్ ఎంత టైం పై అయినా పర్వాలేదు, వాళ్ళు షేర్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సబ్జెక్ట్ చెప్పి ముగిందాం. ఎలాగో ఈ రోజు నుంచి పెట్టిన యాప్, మనకేం టైం లిమిటేషన్ లేదు కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. సో very nice, very very beautiful Ramadevi, thank you so much for sharing your experience. om namo bhagavate sri ramanaya, om sri nana paramatmane namaha. So ippudu Madhavi cheppinattu mana arhata enta undi anedi kaadu, aina anugraha pravaham samudram anta. So ఎవరిని వెళ్ళినా కూడా అందులో ముంచేశారు, అనుగ్రహంలో ముంచేశారు అనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. అంటే మన కెపాసిటీ ఏంటో మనకి తెలియదు, మనం అసలు నిజంగా ఎంత అర్హత ఉందనేది మనకు తెలియదు. బట్ ఆయన సమక్షంలోకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి సమస్యలతో వెళ్ళినా, ఎటువంటి అశాంతితో వెళ్ళినా కూడా నాన్నగారు చెప్పిన, యాక్చువల్గా చాలా రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఎప్పుడు నాన్నగారు గురించి చెప్పినా లేకపోతే ఎవరన్నా అడిగినా కూడా ఇది ఆల్వేస్ చెప్తూ ఉంటాను. ఏంటి అంటే ఆయన సమక్షంలోకి వెళ్ళినప్పుడు మన అర్హత ఎంత ఉంది అనేది కాదు, మనం దేంతో అయితే తాదాప్యం పొందుతున్నామో, అంటే ఈ శరీరము, మన పరిస్థితి, మన పరిసరాలు, లేకపోతే మన సంసారంలో ఉన్న కష్టాలు, లేకపోతే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా లైక్ ఎన్ని మనసులో ఉన్నా కూడా ఆయన సమక్షానికి వెళ్ళేసరికి అంటే అక్కడ ఉన్నది జ్ఞానము, శాంతి, ఆనందం, సముద్రం కదా. సో మనం అక్కడికి వెళ్ళేసరికి మన ఈగో పక్కకి తప్పుకుని, అంటే నేను ఈ శరీరం అనే భావన పూర్తిగా అంటే అది అదృశ్యం చేసి ఆ లోపలున్న వస్తువు మనకి అందేలా చేశారు. దానికి ఉదాహరణగా నాన్నగారు ఒక సందర్భం ఏంటి, చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు జ్ఞాని సమక్షంలోకి వచ్చినప్పుడు ఎందుకంత అలౌకికమైన శాంతి, అంత ఐ మీన్ కారణం లేని, అకారణంగా అంత శాంతి, అంత బ్లిస్ఫుల్ స్టేట్, అన్నీ మర్చిపోయి, అంటే మన పరిసరాలు మర్చిపోయి, మన కుటుంబం మర్చిపోయి, ఇల్లు మర్చిపోయి, సమస్యలు మర్చిపోయి అంత శాంతిగా సుఖంగా ఆయన సమక్షంలో ఎందుకుంటాము అంటే నాన్నగారు ఒక మాట అన్నారు. అంటే అదే ఎందుకు కంటిన్యూ అవ్వదు, నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు మనకి ఏదైతే అలా ఒక రకమైన శాంతి, అపరిమితమైన శాంతి అనుభవంలోకి వస్తుందో అది ఎందుకు మళ్ళీ వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు కంటిన్యూ అవ్వదు నాన్నగారు అని ఒక భక్తురాలు అడిగితే నాన్నగారు దానికి సమాధానం ఎక్సలెంట్ గా ఎలా చెప్పారు అంటే, ఒక జ్ఞాని సమక్షంలోకి మనం వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక ప్రశాంతమైన లేక్, ప్రశాంతమైన కోనేరు లాంటివి ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఆ కోనేరు మీద పాకుడు, ఈ పాకుడు పట్టి ఉన్నప్పుడు నీరు కనిపించదు కదా. సో అలా మన మనసు మన హృదయాన్ని బ్లాక్ చేసేసి ఉంచుతుంది, బ్లాక్ చేసేసి ఉంచుతుంది. సో మనకి శాంతి తెలియకుండా మనం బాడీతో తాదాప్యం, ప్రపంచంతో తాదాప్యం, మన కష్ట సుఖాలతో తాదాప్యంతో ఉంటాం కాబట్టి అది మనకి ఎరుకలోకి రాదు. బట్ ఒక జ్ఞాని సమక్షంలోకి మనం వచ్చినప్పుడు, జ్ఞాని సమక్షంలో జరిగేది ఏంటి అంటే, ఆయన ప్రత్యేకం తల పెట్టుకుని చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే తల పెట్టుకోవడానికి ఏమి ఉండదు, ఆయన శాంతి సముద్రం, సో హీజ్ అన్ ఓషన్. కాబట్టి ఆ సమక్షంలోకి వెళ్ళేసరికి ఇప్పుడు పాకుడు మనం రెండు చేతులతో అడ్డు వేసి దాన్ని విడదీస్తే లోపలున్న వాటర్ క్లియర్గా కనిపిస్తుందంట, కనిపిస్తుంది. ఇది అందరు మనకి అందరికీ తెలిసినదే, మాస్ పట్టేసి ఉంటే గనక ఒక లేక్ మీద మనం చేత్తోనో స్టిక్తోనో దాన్ని విడదీసి సెపరేట్ చేస్తే నీరు మనకి స్వచ్ఛంగా కనిపిస్తుంది. అలా మనం ఒక జ్ఞాని మన నాన్నగారి సమక్షంలోకి మనం వెళ్ళినప్పుడు మన మనసులు ఎఫర్ట్లెస్గా మన మనసులు పక్కకు తొలుగుతాయి. తొలగి లోపల ఏ వస్తువైతే, అంటే అంతర్యామి, నాన్నగారు ఎవరు, హీజ్ అవర్ వెరీ అంతర్యామి. సో బాహ్యంగా ఉన్నది మన అంతర్యామి, రూపం ధరించి ఉన్నారు, లోపలున్నది కూడా అంతర్యామి. సో దీనికి దానికి ఏదైతే అడ్డు వస్తుంది, ఏదైతే అడ్డు వస్తుందో అది మన అహంకారం, అది మన దేహాత్మ బుద్ధి. అది తొలగి ఆయన మనము వేరు వేరు కాదు అనే స్టేజ్లో ఉంటాం. ఎందుకంటే ఆయన లోపల ఏదైతే, అంటే మన లోపల ఏదైతే వస్తువు ఉందో అది ఆయన రిఫ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఆయన మన కళ్ళలోకి చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ శాంతి డైరెక్ట్గా మనం ఎందుకు అందుకుంటాం అంటే అది మనస్సుతో అందుకునేది కాదు, మన లోపలున్న వస్తువే మనకి స్ఫురణలోకి వస్తుంది. మన లోపల అంతర్యామి, మన లోపలున్న చైతన్య వస్తువు ఏదైతే ఉందో అది మన ఎరుకలోకి ఆయన సమక్షంలోకి వస్తుంది. అందుకు ఇట్ ఈస్ ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్, ఓషన్ ఆఫ్ పీస్ ఇన్ నాన్నగారు'స్ ప్రెజెన్స్. సో నాన్నగారు ఏమన్నారు అంటే అది మీకు ఆధారపడిన సుఖం. ఇప్పుడు నా జ్ఞాని సమక్షంలో మనకి ఏదైతే శాంతి సుఖము పొందుతామో అన్నీ మర్చిపోయి ఎందుకు మర్చిపోతాము? ఇప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు ఉండదు. నాన్నగారు భగవాన్ కూడా చాలాసార్లు కోట్ చేస్తారు, ఎక్కువ కోట్ చేసింది ఏంటి అంటే డీప్ స్లీప్ స్టేట్. డీప్ స్లీప్ స్టేట్లో మనసు అణిగిపోతుంది, మనసు అణిగిపోయి మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. లేచిన తర్వాత నేను చాలా సుఖంగా నిద్రపోయాను, నాకు చాలా హ్యాపీ, అదే ఐఎమ్ కంటెంట్, ఐఎమ్ సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ స్లీప్ అంటాం. అంటే మనసు అణిగిపోయినా కూడా మనం ఉన్నాము, కానీ మనం ఉన్నామనే ఎరుక మనకి లేదు. సో అది జాగృత్, అంటే మెలకువలో ఉండగా మనం ఆ సోర్స్ని కనుక టచ్ చేస్తే వచ్చేది శాంతి. అది మనకి ఎరుకలో ఉండగా శాంతికి వస్తుంది, అది జ్ఞాని సమక్షంలో జరుగుతుంది. సో ఎఫర్ట్లెస్, అందుకే అన్నారు నాన్నగారు ఎఫర్ట్లెస్ డివినిటీ. నాన్నగారు సమక్షం ఏంటి అంటే ప్రయత్నం లేని దైవత్వం, అది మన హృదయంలో ఫ్రెష్గా మనం పొందుతాం ఆయన సమక్షంలో. అయితే నాన్నగారు ఏమన్నారంటే అది మీరు సొంతం చేసుకోండి. సో ఈ హోలీ కంపెనీని ఉపయోగించుకుని మనం ఏదైతే ఆయన సమక్షంలో పొందామో ఆ స్వస్వరూపాన్ని మనం పర్మనెంట్ అయ్యేలాగా మనం కృషి చేయాలి. ఐ మీన్ ఎఫర్ట్లెస్ డివినిటీ మనకి ఆయన సమక్షంలో వస్తుంది, బట్ వాసనలు ఉండడం వల్ల. ఇందాక మాధవి చెప్పినట్టు ఎన్నో సంస్కారాలు, వాసనలు మనం పూర్వజన్మల నుంచి పోగు చేసుకుని వచ్చి ఉన్నమల ఆ స్థాయి మనకి పర్మనెంట్గా ఉండిపోదు. ఎందుకు అంటే ఆ వాసనలు మనం మళ్ళీ పైకి తలెత్తుతూ ఉంటాయి, ఆ వాసనతో మనం పనిచేస్తూ ఉంటాము, ఆ వాసనకు అనుగుణంగా మన బిహేవియర్ ఉంటుంది. సో మెల్లగా, అందుకే నాన్నగారు అంటారు మీరు అంటే కష్టపడి చదువుకుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ చదవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, ఏది చదవాలన్నా దగ్గర దగ్గర 20 to 25 years పట్టేస్తుంది. సో ఒక భౌతికమైన విద్య మనం నేర్చుకోవాలి, మనం పొట్ట పోషించుకోవడానికి మనం చదువుకునే విద్య కూడా ఈస్ టేకింగ్ అస్ నియర్లీ 20 to 25 years. కాబట్టి మనం ఆత్మజ్ఞానం పొందడానికి కొంత కొంత మీ సైడ్ నుంచి కృషి, ఎందుకంటే అనుగ్రహం ఎప్పుడు ఉంది, అందరి పట్ల సమానంగా ఉంది. అయితే మనం దాని మీద ధ్యాస పెట్టి ఉంచాలి. సో మనం బయట బాహ్యంగా వెళ్ళిపోతే మనసేమవుతుంది అంటే ఆ అనుగ్రహాన్ని కంప్లీట్గా స్వచ్ఛంగా గుర్తించలేము. అంటే తెలుస్తూ ఉంటుంది అనుగ్రహం ఎప్పుడూ ఉంది, మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు, మన లైఫ్లో ఆయన చాలా అంటే రోల్ ప్లే చేసేది ఆయనే మనం కాదు అని కూడా మన భక్తులందరికీ అందరికీ అవగాహన ఉంది. అయితే మనం కొంత కృషి ఎక్కడ అంటే ఈ నేను ఏదో కాలక్షేపం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంటంటే దానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంటో టైంపాసో ఉండాలి త్రూఅవుట్. సో ఏదో దాని వెంట వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని అలా వెళ్ళనివ్వకుండా మనం సోర్స్ దగ్గర దాన్ని ఉంచగలిగితే వాసనలు మెల్లమెల్లగా కరిగిపోయి మనం మన స్థితిలో మన ట్రూ స్టేట్లో మనం ఉండగలుగుతాం అన్నమాట. సో అది మనం అందరం రుచి చూస్తున్నాం, అందరం హృదయంలో ఉన్న శాంతిని రుచి చూసిన వాళ్ళమే. నాన్నగారు భక్తుల్లో రుచి చూడిన వాళ్ళంటూ ఒకళ్ళు కూడా ఉండరు. అది దట్ ఈస్ అంటే ఇట్స్ లైక్ అంటే మనకి స్టాంప్ వేశారనమాట మన పేపర్ మీద, వీఆర్ బ్లెస్డ్, దట్స్ ఇట్. సో అది అందరం పొందుతాం. అయితే పొందాము, అయితే అది శాశ్వతం చేసుకోవాలి. శాశ్వతం చేసుకోవాలి అంటే మనసు బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖ దృష్టి కలిగి సోర్స్లో నిరంతరం ఉండేలా మనం కొంచెం కృషి, అంటే లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ చేస్తే వి ఆల్రెడీ నో ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ హియర్ నౌ ఆల్వేస్. సో సబ్జెక్ట్ విషయంలోకి వస్తే వన్ ఆఫ్ ది మీటింగ్స్లో నాన్నగారు చెప్పారనమాట, అంటే భక్తులు రకరకాలు, భక్తులు రకరకాలు. అందులో నాలుగు కేటగిరీస్ చెప్పారు నాన్నగారు. లాస్ట్ వీక్ ఇది మాట్లాడుకున్నాం కానీ రికార్డింగ్ అవ్వలేదు. సో భక్తులందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, ఉషా లైక్ లాస్ట్ స్ట్రీమ్ చెప్పింది మళ్ళీ ప్లీజ్ రిపీట్ చెయ్యి, బికాస్ రికార్డింగ్ అవ్వలేదు, కనెక్ట్ అయిన వాళ్ళకి కూడా సరిగా వినిపించలేదు. సో లాస్ట్ టైం మేము మిస్ అవ్వదలుచుకోలేదు, నాన్నగారు చెప్పింది నువ్వు మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ చెయ్యి అన్నారు. సో లాస్ట్ వీక్ చెప్పిందే నేను ఊరికే జస్ట్ పాయింట్స్ జిస్ట్ ఎసెన్స్ చెప్పేస్తాను ఇప్పుడు. నాలుగు రకాల భక్తులు, భక్తి నాలుగు రకాలుగా ఉంటుందంట. అందులో భగవంతుడు చెప్పింది ఏంటి అంటే ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. సో ఫోర్ కేటగిరీస్ ఆఫ్ డివోటీస్ చెప్పాడంట భగవంతుడు. సో ఆర్తుడు అంటే మనం కోరికలతో భగవంతుడిని ప్రార్థించినా కూడా తప్పులేదు, ఎందుకంటే భగవంతుడు మన తండ్రి లాంటి వాడు. సో మనం ఏదన్నా కష్టం ఉంటే మన తల్లిదండ్రులకు ఎలా చెప్పుకుంటామో ఇంకా క్లోజ్ మనకి గురువు కాబట్టి. మనం ఏదన్నా కష్టం ఉంది, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే మానసిక సమస్యలు ఉన్నాయి, మనం ఎవరిని ఆశ్రయిస్తాం, భగవంతుడిని ఆశ్రయించాలి. అంటే మనుషులను ఆశ్రయించినా అంత హెల్ప్ ఎలా అందుతుంది, ఏదో చేయగలిగింది చేస్తారు తప్ప ట్రూ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గురు. సో మనం మన తండ్రిని ఆశ్రయించడంలో తప్పలేదు. బట్ నాన్నగారు ఏమంటారు అంటే ఇప్పుడు ఆర్తుడు, అర్ధార్థి అంటే మనకి జీవితంలో చిన్న కష్టాలు, లేకపోతే బాధలు, బెంగలు, దుఃఖాలు, దాని గురించి భగవంతుడు కోసం ప్రేయర్ చేయడం ఆర్తుడు లక్షణం. అర్ధార్థి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగోకపోయినా, లేకపోతే పావర్టీలో ఉన్నా, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా, అరే ఇందులోంచి బయటకు వస్తే బాగుండు భగవంతుడా, నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకురా, కాస్త నా కాలం గడిచేలా నాకు అనుగ్రహించు, హెల్ప్ చేయని అడుగుతాం. అంటే అది సహజం. సో ఆర్తుడు, అర్ధార్థి ఆ కోరికతో భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు. అయితే నాన్నగారు ఏమన్నారంటే అది కూడా తప్పులేదు, ఎందుకంటే మానవ జన్మ వచ్చిన తర్వాత కష్టాల నుంచి బయటికి రావాలనుకోవడం సహజం, అలాగే ఆర్థిక డిఫికల్టీస్ నుంచి బయటికి రావాలనుకోవడం సహజం. బట్ అది కొంచెం లోవర్ క్వాలిటీ ఆఫ్ డివోషన్. జిజ్ఞాసి, జ్ఞాని ఒక కేటగిరీలో వేశారంట. జిజ్ఞాసి ఎవరు అంటే ప్రపంచం మీద వాడి ధ్యాస అసలు ఉండదు, ప్రపంచం మీద వాడి దృష్టి ఉండదు, వాడి ఫోకస్ అంతా కూడా జ్ఞానం పొందడం మీదే ఉంటుంది. ఒక జిజ్ఞాసుకి వాడి కోరిక ఎక్కడుంటుంది అంటే జ్ఞానం పొందాలి, మన గమ్యం జ్ఞానం అని ప్రపంచంలో జరిగే విషయాలు, ప్రపంచంలో ఉండే రాగద్వేషాలు, ప్రపంచంలో ఉండే కష్టసుఖాలు, దాని మీదకి అసలు మనసు ఒగ్గదు. సో వాడి కేంద్రం ఎక్కడుంటుంది, ఇంటర్నల్గా ఫోకస్ అంతా కూడా ఈ జన్మలో నేను జ్ఞానం పొందాలి. సో జ్ఞానానికి అసలు కరెక్ట్ పెట్టుబడి జిజ్ఞాస, అంటే మోక్షం పొందాలనే కాంక్ష. సో జిజ్ఞాసుకి మనసు అంతర్ముఖం అవుతుంది, ఆర్తికి, అర్ధార్థికి అంతర్ముఖం కాదు అన్నారు నాన్నగారు. ఎందుకు అంటే నీ కోరిక బాహ్యంగా ఉంది. సో మనసు ఎప్పుడూ కూడా బాహ్యంగానే వెళ్ళిపోతుంది తప్ప అంతర్ముఖ దృష్టి రాదు. సో ఒక జిజ్ఞాసుకి మాత్రమే తిరుగు ప్రయాణం జరుగుతుందంట. అంటే ఇప్పటిదాకా ఇంద్రియాల ద్వారా మనసు బాహ్యంగా వచ్చేయడం అలవాటు పడిపోయి ఉన్నాం కదా ఎన్నో జన్మలుగా. జిజ్ఞాసకి ఏమవుతుంది అంటే యూటర్న్ తీసుకుంటుంది లైఫ్. అంటే ఇంకా ఇది కాదు, ప్రపంచం ఏది నిజం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం, ఇది దుఃఖాలయం, అశాశ్వతం దుఃఖాలయం. సో ఇందులో కేంద్రం పెట్టినంత కాలం మన మనకి శాంతి వచ్చే అవకాశం లేదు. సో అంతర్ముఖ దృష్టి పట్టి అక్కడ ఎక్కడైతే హృదయం, అందరి హృదయంలోనే అంతర్యామిగా ఉండి అందరి హృదయంలోనే ఆనంద సముద్రం ఉందని భగవంతుడు ఏదైతే చెప్పాడో అది పొందాలి అని కాంక్షతో ఉంటాడంట జిజ్ఞాసి. సో ఒక ఇంకోటి కూడా అన్నారు, ఎక్కడో జ్ఞానం వరకు వెళ్ళిపోకర్లేదంట. జిజ్ఞాసకి గౌరవం మీద ఉండదంట, అగౌరవం వస్తే చెదిరిపోడంట. అంటే చాలా వరకు డైల్యూట్ అయిపోతాయి ఇవన్నీ. సంతోషం దుఃఖం పెద్ద ఏమీ ఎఫెక్ట్ చేయవు. అంటే ఏదో ఇప్పుడు దుఃఖం వచ్చింది, ఏదన్నా పరిస్థితి వచ్చి దుఃఖం వచ్చినా కూడా అది కాసేపు ఉండి వెళ్ళిపోతుంది తప్ప అది పీడించదు అనమాట. అలాగే సుఖం వచ్చినా కూడా ఏముందిలే ఇందులో, ఇది కూడా అశాశ్వతమే కదా అని మైండ్ ఎప్పటికప్పుడు రాజీకి వచ్చేసి బ్యాలెన్స్లో ఉంటుందంట ఒక జిజ్ఞాసకి. సో నాన్నగారు ఏమన్నారంటే ఆ జిజ్ఞాస లేనప్పుడు ఏమవుతుందంటే అన్ని ఎక్స్ట్రీమ్స్కి గురి అయిపోయి పోలే రమ్మలు అయిపోతామని చెప్పారు. అంటే సంతోషం వచ్చినా తట్టుకోలేరంట, దుఃఖం వచ్చినా తట్టుకోలేరంట, ఇంకా ఆందోళన పడిపోతారు, ఎక్కువ వచ్చేస్తే పట్టుకోలేనంత ఆనందం వచ్చేస్తుంది. సో అలా కాదు, ఒక జిజ్ఞాసకి మాత్రం ఇంటర్నల్ లైఫ్ ఏర్పడి ప్రపంచం ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉండదు అని చెప్పారు. అండ్ అహంకారం ఏంటంటే నాన్నగారు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనం కోపము క్రోధము లేకపోతే అసూయి ఉంటే అహంకారం అనో, లేకపోతే రాగం ద్వేషం ఎక్కువ ఉంటే అహంకారం అనో, లేకపోతే లోభిత్వం ఉంటే అహంకారం అని, లేకపోతే మోహం ఉంటేనో గర్వం ఉంటేనో అహంకారం, వాడికి ఎంత అహంకారం అనుకుంటా ఉంటా. కాదు, అది కాదన్నారు. అసలు అహంకారము అంటే ఈ దేహం నేను అనే భావనే అహంకారం అన్నారు. దానికి వచ్చేవన్నీ కూడా ఇతర తలంపులు తప్ప ఈ దేహం నేను అనే ప్రథమ తలంపు, అదే ఒరిజినల్ సిన్, అదే పాపానికి కారణం, అదే మూల పాపం. అక్కడ నుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి కాబట్టి మనం పరిష్కరించవలసింది ఆ ఒరిజిన్ని. అంటే ఎక్కడైతే ఉద్భవించింది నేను అని అది క్రియేట్ చేసిందో అక్కడే పాపం ఉంది కాబట్టి అది పరిష్కరిస్తే కానీ ఇవి పరిష్కారం కావు. సో నాన్నగారు ఏమన్నారంటే ఈ క్రోధము అసూయ ఈ ద్వేషము ఇవన్నీ అహంకారం అనుకుంటున్నారు, కాదు, దాన్ని అహంకారం అనరు. అహంకారం అని దేన్ని అంటారు, ఈ దేహం నేననే భావన ఎవరికైతే వస్తుందో అదే అహంకారం. సో నాన్నగారు ఏమన్నారంటే మనం ఏ మతస్థులము, ఏ కులం వాళ్ళం, ఏ ప్రాంతం వాళ్ళతో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ దేహం నేను అనే భావన ఇర్రెస్పెక్టివ్లీ అందరికీ సహజంగా ఉంటుంది. సో ఆ మనసుని మనం నిలకడ చేసుకుని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి దానికి ఎడ్యుకేట్ చేసి మెల్లమెల్లగా దాన్ని సంహరించుకునేలాగా మనం ఎఫర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో నాన్నగారు ఏమన్నారంటే అది ఎలా సాధ్యం, సో దానికి పరిష్కారం ఎలా అవుతుంది, కర్త నేను కాదు, ప్రతిదానికి మనమే కర్త అనిపింపచేస్తుందంట ఆ దేహం నేననే బుద్ధి రావడం వల్ల. ఏది చేసినా నేనే కారకురాలని, అంటే ఇది నా వల్లే అయ్యింది, అది మంచైనా చెడైనా ఓ మై గాడ్ ఐ డిడ్ దిస్, లేకపోతే ఐ అచీవ్డ్ సో మచ్, లేకపోతే ఇంత సాధించాను నేను, లేకపోతే బాబా ఇంతలాగా నేను చేయగలిగాను, లేకపోతే ఏదైనా చేయలేకపోతే అసలు నేను చేయలేకపోయాను, నా వల్ల కాలేదు ఇది. సో ఏది చేసినా కూడా అది మంచైనా చెడైనా ఏదైనా కూడా మనకు ఆపాదించేసుకుంటూ ఉంటాం. సో నాన్నగారు ఏమన్నారంటే కర్త నువ్వు కాదు అని గుర్తించు. కర్త నువ్వు కాదని గుర్తిస్తే అసలు దుఃఖం నీకు చల్లారిపోతుంది. నాన్నగారు ఏమన్నారంటే నిప్పు మీద నీరు పోస్తే వెంటనే ఎలా చల్లబడిపోతుందో, నేను కర్తని అనే భావం నుంచి నువ్వు ఒక్కసారి విడుదలైతే కంప్లీట్గా చల్లారిపోతుందంట. అంటే ఇంక నువ్వు దుఃఖరహిత స్థితికి వెళ్తావు, దుఃఖం అనేది నిన్ను టచ్ చేయదు, యూ విల్ గో ఇన్ టు సారోలెస్ స్టేట్ అని నాన్నగారు ఏమన్నారంటే ఈ నేననే తలంపుకి వచ్చే ఇతరుది అంటే అహంకారానికి వచ్చి అరైజ్ అయ్యేవి ఏమిటి, 3 రోజెస్ అని గుర్తుపెట్టుకోమన్నారు. ఎందుకంటే నాన్నగారు ఇలాగా మంచి మంచి క్లూస్ చిట్కాలు ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే మన మైండ్ దాన్ని క్యాచ్ చేసి దాన్ని పట్టుకుని మనం ఇట్ మేక్స్ ఇట్ ఈజీ అనమాట. అంటే ఎఫర్ట్లెస్గా మనం అందరం పొందాలని కదా ఎప్పుడు నాన్నగారు కూడా, ఎప్పుడు కూడా మీకు శ్రమ ఉండకూడదు, ఇంట్లో మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో కష్టాలు ఉంటున్నాయి, మిమ్మల్ని నేను ఏమీ కష్టపెట్టకుండా మీకు జ్ఞానం ఇచ్చేయాలన్న కోరిక, అది దురాశ అయి ఉండొచ్చు, బట్ నాకు నా దగ్గరికి అంటే ఆయన సమక్షంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఫ్రీగా ఏ సాధన లేకుండా ఇచ్చేయాలని ఉంది అనేవారు. అండ్ సబ్జెక్ట్ ఎలా బోధించారు అంటే, నిజంగా ఆ సబ్జెక్ట్ మనం జ్ఞాపకం అంటే ఎంత రాపాడించి చెప్పారు అంటే మనకి ఆటోమేటిక్గా మన ఏ పరిస్థితిలో ఉన్న జీవితంలో అది మనకు గుర్తొచ్చి మనం ఇంప్లిమెంట్ చేసి దాంట్లోంచి విడుదల అయ్యే శక్తి మన అందరికీ ఇచ్చారు. అయితే సబ్జెక్ట్ పరంగా చెప్పుకోవాలి కాబట్టి ఈ మాటలు మళ్ళీ నాన్నగారు చెప్పినవి మనం రిపీట్ చేసి రివైజ్ చేసుకోవడం వల్ల ఆయన్ని కాన్స్టెంట్గా మనం రిమెంబరెన్స్లో పెట్టుకుని మనం ఏదైతే కాదో అందులోంచి విడుదల అవ్వడానికి ఈజీ అవ్వడానికి మనకి ఈ సత్సంగాలు. అంటే రిపీటింగ్ వాట్ హీ ఆల్రెడీ హ్యాస్ టోల్డ్ ఫర్ మెనీ 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 ఇయర్స్. సో త్రీ రోజెస్ అని ఏమన్నారు అంటే, త్రీ రోజెస్ త్రీ పాయిజన్స్, అది ఏంటి అంటే కోరిక, కోపం, లోభిత్వం, ఇవి విషం అని చెప్పారు నాన్నగారు. ఈ మూడు విషమని జ్ఞాపకం పెట్టుకోమన్నారు. విషం అంటే అదేదో మనం మింగి చచ్చిపోతే, మన దేహం చచ్చిపోతే, అది పాయిజన్ కాదు. ఈ కోపము, కామము, కోపము, లోభిత్వం అంటే కోరిక, కోరికలతో మన మనసు ఉన్నా, లేకపోతే కొంతమందికి విపరీతంగా కోపం వస్తుందంట, ఎవరు ఏది మాట్లాడుతూ ఉన్నా కోపం వచ్చేస్తుంది, అదో లగ్జరీ అయిపోతుంది. సో కోపం ఎక్కువ ఉన్నా కూడా మనసు కుదురుండదంట, గజిబిజిగా అయిపోయి ఆ తలంపులు క్రమంగా రాకుండా అది శాంతిని పొందకుండా మనల్ని ట్రూత్కు దూరం చేసేస్తూ ఉంటుందన్నారు. అండ్ లోభిత్వం అంటే మనకి సరిపడ డబ్బు ఉండి, సరిపడ సోషల్ స్టేటస్ ఉండి, సరిపడ ఎకనామిక్ కండిషన్ ఉండి, అదనంగా వచ్చింది ఎంతో కొంత మనం సంఘానికి ఉపయోగించకపోతే అది లోభిత్వం. అంటే అంతానే నాకే ఉండాలి, ఎంత ఉన్నా కూడా అది సరిపోకుండా ఇంకా 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 పోగు చేసుకుని ఎక్కడ ఏమీ విదపకుండా ఉండడం లోభిత్వం అనమాట. సో నాన్నగారు ఏమన్నారంటే ఈ మూడు నరకానికి గేట్లు అని చెప్పారు. అంటే ట్రూత్కి మనల్ని దూరం చేసి హెల్త్కి ఎక్సలెంట్ గేట్స్ అనమాట. అంటే ఆ ద్వారంలోంచి మనం ఎవరూ అడగక్కర్లేదంట, మనం ఏమి ఇది ఇలా ఉంటే మనం ఏమవుతాము అంటే ఎవరిని అడగక్కర్లేదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దే ఆర్ గేట్స్ టు హెల్. ఆ మూడు కనుక మనసులో మనం పెట్టుకుని ఉంటే నరకంలోకి వెళ్ళిపోతాము. నరకం అంటే ఏదో చనిపోయాక వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా శాంతి సుఖం ఉండదు, ఎందుకంటే మైండ్ కంట్రోల్లో ఉండదు, గజిబిజిగా ఉంటుంది, అశాంతి పాలు చేస్తూ ఉంటుంది. సో నాన్నగారు ఏమన్నారు అంటే ఈ కోపం, కోరిక, లోభిత్వం కూడా ఈ నేననే, నేను దేహం అనే దానికే వచ్చే యూనో లైక్ ట్రీ. ఇప్పుడు ట్రీ ఉంటుంది, సీడ్లో నుంచి రూట్స్, ట్రంక్, బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏదైనా కూడా ఒక సీడ్ నుంచి బిగిన్ అవుతుంది. అలా ఈ దేహం నేను అనే సీడ్ నుంచి మొత్తం వృక్షం అంతా, మొత్తం ఈ విషవృక్షం, ఈ సంసార వృక్షం అంతా కూడా అక్కడి నుంచే బిగిన్ అయింది. సో ఆ మూలాన్ని పరిష్కరించకుండా ఇది పరిష్కారం కాదు అని ఎక్సలెంట్గా ఒక పాయింట్ ఏం చెప్పారు అంటే, అది ధర్మ ఆచరణ లేకుండా జరగదు. అంటే ఈ నేను ఉపసంహరించడానికి, ఈ నేనుని మనం డైల్యూట్ చేయడానికి మనం పూజలు చేసినా, జపాలు చేసినా, ధ్యానం చేసినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, లేకపోతే గిరి చుట్టూ తిరిగినా, గంగ స్నానం చేసినా, ఇవన్నీ కూడా దేనికి అంటే లోపలున్న అహంభావాన్ని మెల్లమెల్లగా కరిగించుకుని మనం ఆత్మాకారం చెందడానికి. సో నాన్నగారు ఏమన్నారంటే ఇవన్నీ మీరు చేసినా ధర్మాచరణ లేకపోతే అది ఫలించదు. సో ధర్మానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారంట. షిర్డి సాయిబాబా కూడా అనేవారంట, మీరు జపం, ధ్యానం, పూజ అది ఇవన్నీ చేయండి, అయితే ధర్మాచరణ చేస్తూ ఇవి చేస్తే మీకు సహజంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సహజంగానే అది డ్రాప్ అయిపోతుంది. ఆ నేననేది మెల్లమెల్లగా డైల్యూట్ అయ్యి డ్రాప్ ఎప్పుడైపోతుంది. మనం ఇవన్నీ చేయొచ్చు, బట్ ధర్మాచరణ ఉండి ఇవి చేస్తే ఫలిస్తుంది. అవన్నీ చేసి ధర్మాచరణ లేకపోతే మాత్రం అది ఇంపాసిబుల్ అని చెప్పారు, అది సాధ్యం కాదు. సో వీలైనంత మనం ధర్మాన్ని అంటిపెట్టుకుని మనం చేసే పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ చిత్తశుద్ధితో మనం చేసి ముముక్షత్వం అంటే ఈ జ్ఞానం తప్ప వేరే చోట మైండ్ వెళ్లకుండా మనం దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అదే దానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఐ థింక్ వన్ ఆఫ్ ది స్పీచెస్లో, సత్సంగ్స్లో నేను జిన్నూరులో ఎక్కడో చెప్పాను ఆల్రెడీ. నాన్నగారు ఒకసారి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఒక పెద్ద హోర్డింగ్ కనిపించిందంట, ఇన్సిస్ట్ ఆన్ రాశి అని, సిమెంట్ ఏదో బ్రాండ్ లైక్ రాశి బ్రాండ్ అనమాట, పెద్ద హోర్డింగ్. నాన్నగారు వెళ్తూ ఉంటే చూస్తే రాశి సిమెంట్స్ అనే యాడ్ ఉండి కింద దాని క్యాప్షన్ పెట్టారంటే ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ రాశి అని. సో నాన్నగారు దాన్ని ఉదాహరణగా తీసుకుని పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పారు అంటే ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ ఆత్మజ్ఞానం. ప్రపంచంలో ఏవి అదే ఆర్థిక అర్థార్థిగా మీరు ఉండద్దు. ఆర్థిక అర్థార్థిగా ఉండడం అంటే భగవంతుడిని ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకోవడం. ఇప్పుడు మీరు ఏదైనా సిమెంట్ షాప్కి వెళ్ళి మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుందామని సిమెంట్ షాప్కి వెళ్తే ఒకవేళ వాడు రాసి సిమెంట్ లేదండి, లేకపోతే అంబుజా సిమెంట్ ఉంది, లేకపోతే ప్రియా సిమెంట్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అన్నారనుకోండి, వాడు ఏం చెప్పాడు, నో 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 ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్కి వెళ్తాం, బట్ వీ షుడ్ ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ రాసి. అంటే ఊరికే ఉదాహరణ, అంటే సిమెంట్ అని కాదు ఇక్కడ, ఊరికే ఉదాహరణ కోసం నాన్నగారు చెప్పింది అది. సో ఎలా అయితే హోర్డింగ్ మీద ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ దిస్ అని పెట్టారో, అలా ఒక జిజ్ఞాసకి ఉంటుందంట, ఐ ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ రియలైజేషన్. సో మనం వేరే వాటి మీదకి మైండ్ వెళ్ళకుండా ప్రపంచంలో వాటి మీదకో, లేకపోతే ఆకర్షణల మీదకో, లేకపోతే బలహీనతతో మన మైండ్తో మనం బయటకు వెళ్ళిపోకుండా ఓన్లీ ఆత్మజ్ఞానం మీద మనం ఇన్సిస్టెన్స్ ఉండాలి. అప్పుడే అంటే మనకి ఆకలేసినప్పుడు అన్నం తినాలని ఎలా ఉంటుందో, మనకి దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలని ఎలాగ తృష్ణ అంటే థర్స్ట్ ఉంటుందో, అట్లా జ్ఞానం కావాలి అనే తపన ఉన్నవాడికి అది వచ్చి తీరుతుంది అన్నారు. బట్ ఆ తపన ఈజ్ ఇంపార్టెంట్. ఆ తపన ఉన్నవాడికి డెఫినెట్గా ముక్తి పొందుతాడు, బట్ వేరే ఆటల మీదకి మైండ్ వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఇన్సిస్ట్ ఓన్లీ ఆన్ ఆత్మజ్ఞానం. అయితే ఐ మీన్ లైక్ చాలా అద్భుతమైన ఉదాహరణలు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. ఉద్ధవుడు కృష్ణుడు సందర్భం ఒకటి చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఏమన్నారంటే ఉద్ధవుడు అన్నాడంట కృష్ణుడితోటి, ఏమని, కృష్ణ ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి, నేను ఇప్పుడు ఎవరు ఆశ్రయించినా కూడా నాకు ఉపదేశం నేను ఎవరి దగ్గర తీసుకున్నా కూడా నాకు అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు కూడా నీ క్రియేషన్లో భాగం. సో నాకు నువ్వు ఉపదేశం ఇస్తే నేను దాన్ని ఆచరిస్తాను అని చెప్తే అప్పుడు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడనమాట, ఐఎమ్ మహావిష్ణు, బిలీవ్ దట్ ఐఎమ్ మహావిష్ణు అని అంటే రిపీటెడ్గా చెప్పాడంట, రిమెంబర్ దట్ నో మీ టు బి మహావిష్ణు. అంటే ఏదైతే చైతన్యం అంతటా ఉందో, ఏదైతే నీ హృదయంలో ఉన్నానో అది నేనే అయి ఉన్నాను. కృష్ణుడు అంటే ఈజ్ నాట్ సంబడి డిఫరెంట్, ఐఎమ్ యువర్ సెల్ఫ్, సో యువర్ ట్రూ సెల్ఫ్. అందుకు నువ్వు అది ఫస్ట్ అది జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు నాన్నగారు అంటే ఎవరు, అంతటా ఉన్న చైతన్యం ప్లస్ మన హృదయంలో ఉన్న చైతన్యం అని దృష్టిలో పెట్టుకుని మనం ఎఫర్ట్ పెట్టాలి. నాన్నగారు అంటే బాడీ వెళ్ళిపోయింది, లేకపోతే సమాధి జిన్నూరు, యా మన గురువు గారు ఆయన దేహం అక్కడ ఉంది కాబట్టి ఆయన పట్ల మనకు గౌరవం ఉండాలి, మనం అప్పుడప్పుడు ఆయన దర్శిస్తూ ఉండాలి కాసేపు, అంటే షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. బట్ ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ నో ప్లేస్ హీఈస్ నాట్ దేర్ అండ్ హీఈస్ ది వన్ విత్ ఇన్ అస్. సో లోపలున్న నాన్నగారిని మనం పొందడానికి ఏది అడ్డొస్తుంది, కేవలం ఈ దేహం నేననే భావన మాత్రమే అడ్డొస్తుంది. సో ఆ అడ్డు తొలగించుకోవడానికి మనం చేయవలసింది ధర్మాచరణ ఉండి ఈ కామక్రోధ లోభాలకి మనం గురి అవ్వకుండా దృష్టి బాహ్యంగా కాకుండా అంతర్ముఖ దృష్టితో లోపలున్న వస్తువు ఇప్పుడే ఇక్కడే నాన్నగారు పొందొచ్చని చెప్పారు. సో దీనికి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని గమనిస్తూ మనం విత్డ్రా అయితే హి విల్ బి దేర్ సూన్, ఎందుకంటే ఉన్నదే అది భగవాన్. అయితే ఇది ఇంకా ఎక్సలెంట్గా మన అవగాహన, అంటే ఎందుకు కరెక్ట్ అవగాహన లేకుండా మనం అక్కడికి ప్రయాణం చేయలేము. సో నిజంగా ఇది ఉందా లేదా అంటే మనసు అనేదానికి అసలు ఎగ్జిస్టెన్సే లేదు. ఇందాక మనం డీప్ స్లీప్ స్టేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు డీప్ స్లీప్లో మైండ్ లేదు, ఉపసంహరింపబడింది. ఉపసంహరింపబడినప్పుడు ఈ మనసు తీసుకొచ్చే కల్పితాలు ఏమీ లేవు, ప్రపంచం లేదు, దేవుడు లేడు, లేకపోతే చుట్టాలు లేరు, బంధువులు లేరు, ప్రొఫెషన్ లేదు, ఏమీ లేదు. నీకు డీప్ స్లీప్లోనే అది లేదు కదా, ఎప్పుడు వస్తుంది, మనసు క్రియేట్ అయ్యి బయటకు వస్తేనే అది వస్తుంది. సో అసలు అది ఉందా లేదా అని గమనించి చూస్తే దానికంటూ ఒక అస్తిత్వం లేదు. భగవాన్ దగ్గరికి ఒక డివోటీ వచ్చి అడిగాడంట, భగవాను అసలు ఇదే నేను అనుకున్నాను ఇప్పుడు దాకా, ఇప్పుడు నువ్వేదో చెప్తే ఒక మాట ఆలోచిస్తున్నాను తప్ప ఈ శరీరమే నేనని తప్ప ఇంకొకటి ఉందని కానీ అది పొందాలని కానీ చావుతో అంతా ముగించిపోతుంది అనుకుంటున్నాను, ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, దీనికి మించి అసలు నాకు ఏమీ తెలియదు ఇప్పుడు దాకా, మరి నేను ఎలా తొలగించుకోను అని అడిగాడంట. అప్పుడు భగవాన్ అన్నారంట, నీ నేనుకి ఈ రూపం ఉందా, రూపం ఉంటే ఏం రూపం ఉంది అని అడిగారంట. అప్పుడు వాడు ఆలోచించి చాలా తెలివైనవాడంట, ఆలోచించి అన్నాడంట, ఆ నేనుకు రూపం ఏముంటుంది, ఈ శరీరం రూపం వేసుకుని తిరుగుతూ ఉంటుంది అన్నాడంట. అని వాడే హి స్టార్టెడ్ టెలింగ్, అదేంటి భగవాను డీప్ స్లీప్లో అది లేదన్నావు కదా, నిజమే మరి లేచినప్పుడు దానికి రూపం ఎక్కడుంది, ఆ దయ్యం లాంటిది ఇదిగో నీ ఇప్పుడు నా బాడీ ఏదైతే కనిపిస్తుందో దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాను, దాన్ని వేసుకునే ఆళ్ళు పిశాచులే, నేను పిశాచే, ఈ పిశాచులు అన్ని రూపాలు ధరించుకున్నాము, వీళ్ళని నా చుట్టాలు అంటున్నా, వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటున్నాను, వాళ్ళు నా శత్రువులు అంటున్నాను, మా ఇంకా మా ఇంక దెయ్యాలమే శరీరాలు తగిలించుకున్నాం భగవాన్ అన్నాడంట. సో నాన్నగారు అన్నారు వాడికి బాగా అర్థమైంది ఆ నేను గాడికి రూపం లేదు, రూపాన్ని వేసుకుని తిరుగుతున్నాడు. సో నాన్నగారు ఏమన్నారంటే రూపనామాలు లేకుండా దానికి ఫుడ్ ఉండదు. సో రూపనామాలకి మనం అతీతంగా వెళ్ళాలి అంటే డోంట్ సప్లై ఫుడ్ ఫర్ ది ఈగో, అంటే రూపనామం పట్టుకునే తిరుగుతూ ఉంటుంది, దాని రూపనామం పట్టుకుని వేరే వాళ్ళని ఆధారం చేసుకుని వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా పరాయి వాళ్ళు, వాళ్ళు దిస్సు జాయింట్స్ అని లైఫ్ టైం కాలక్షేపం చేసి చచ్చిపోతామంట. ఎందుకంటే మనస్సుకి దాని మూలానికి వెళ్ళడం దానికి ఇష్టం ఉండదు, అందుకు అంతర్ముఖ దృష్టి కానివ్వదంట. అది ఇది పట్టుకుని కాలక్షేపం చేసి చచ్చే వరకు కాలక్షేపం చేస్తామన్నారు. సో ఇలా కాలక్షేపం కాదు, ఇందాక మాధవి అన్నట్టు ఈ జన్మలో మనం అది పొందకపోతే మన లైఫ్ వేస్ట్, ఇంతకన్నా వృధా ఇంకా ఉండదు. ఎందుకు అంటే ఏమీ తెలియని వాళ్ళకి శరీరం నేను అనుకుని తిరగడంలో తప్పులేదు, అన్నీ తెలిసి గురువు సమక్షంలో ఏళ్ల తరబడి కూర్చుని ఏళ్ల తరబడి ఇది నిజం కాదు, ఈ శరీరం నువ్వు కాదు అని రిపీటెడ్గా మనల్ని ఏంటంటే సాన పెట్టేశారు. ఇంకా మనం అది అనుకుని ఇంకా మనం బాహ్యంగా దృష్టి పెట్టుకుని వెళ్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. మనం గురువుకి ఇంకా కృతజ్ఞత ఎలా చూపిస్తాం? ఆయనకేం అక్కర్లేదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, మనం సుఖపడడం ఆయనకి కావాలి, మనం సారోలిస్టిక్ వెళ్ళడం ఆయనకి ఇంపార్టెంట్. సో ఆ సారోలిస్టిక్ స్టేట్కి మనం వెళితే దట్ ఈస్ వి షోయింగ్ గ్రాటిట్యూడ్ టు హిమ్, ఉన్నది ఆయనే. అందుకేమన్నారంటే కర్తృత్వం లేకుండా జీవించడం నేర్చుకుందాం, డూయర్షిప్ వదిలేస్తే హియర్ అండ్ నౌ యూ విల్ బికమ్ ఫ్రీ ఆఫ్ సారో. సో అని ఏమన్నారంటే ఇప్పుడు ఈ ప్రకృతి మా ఈ మాయావృక్షం అంతా కూడా ఈ నేను అనే పాపం నుంచి మొదలైంది అంతా కూడా ఈ పాపవృక్షం అన్నారు. సో ఈ పాపవృక్షం అంటూ వచ్చేసిన తర్వాత అంతా రాజకీయమే, ఇంట్లో రాజకీయం, భార్యాభర్తల మధ్యలో రాజకీయం, పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో రాజకీయం, బయట రాజకీయం, గవర్నమెంట్ రాజకీయం, అన్నీ ఇంకా రాజకీయంలో పడిపోయి మనసు పొల్యూట్ అయిపోతుంది. అందుకు ఎక్కడుంది ఇది? బయట లేదు, మీ లోపలే ఉందన్నారు. పాపం ఎక్కడుంది? నీ లోపలే ఉంది. సో బాహ్య దృష్టి మానేసి లోపల ఉన్నదాన్ని మెల్లమెల్లగా సంస్కరించుకుంటూ వెళ్ళండి. ఏ బాబా అన్నారంట, ధర్మార్థ కామ మోక్షాలు, నువ్వు ధర్మంగా జీవిస్తూ ఉంటే నువ్వేం అడగక్కర్లేదు, అర్ధకామాలు అవే వస్తాయి. అంటే నీకు ఏ అవసరమో అది భగవంతుడు చూసుకుంటాడు, నీకు ఏ ఫైనాన్షియల్ డిఫికల్టీ లేకుండా చూసుకుంటాడు, నీ రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్ ఉంచుతాడు, అన్ని రకాలు వస్తాయి నీకు ధర్మాచరణతో. నువ్వు ఈశ్వరుడు ఒక్కడే అని పట్టుకుని నువ్వు లోపలున్న అంతర్యామికి సరెండర్ అయితే యువర్ లైఫ్ ఈజ్ డన్. సో నాన్నగారు ఏమన్నారంటే కర్తృత్వం విడిచిపెట్టేయండి అని ఇంకొక చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఎలా అంటే ఒక రెండెడ్ల బండి వెళ్తోందంట, ఒక సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం రెండెడ్ల బండి వెళ్తూ ఉంటే ఒక కుక్క ఈ ఎండ తట్టుకోలేక ఇదేదో బాగుంది ఈ ఎడ్ల బండి కింద నడుద్దాం మనం అని చెప్పి దూరిందంట కిందకి, ఆ బండి కిందకి దూరి ఆ బండితో పాటు నడుస్తూ వెళ్ళిందంట. అది దాని నీడ దీనికి పడి చల్లగా ఉండి ఏసీలో ఉన్నట్టుండి అమ్మయ్య బాగుంది అని కొంత దూరం నడిచిన తర్వాత ఈ ఎడ్ల బండిని నేనే మోస్తున్నాను, ఈ ఎడ్ల బండిని నేనే నడిపిస్తున్నాను అనుకుందంట. మనందరం అలా ఉన్నామని చెప్పారు. కర్తృత్వం ఎలా ఉంటుంది అంటే అది ఎక్కడ నడుస్తోంది, ఎడ్లు నడిపిస్తున్నాయి బండిని, ఆ బండి కింద చల్లదనం కోసం లోపలికి దూరింది ఇది, ఆ షాడో కోసము చల్లదనం కోసం దూరింది. దూరి 4 అడుగులు వేసేసరికి ఏమనుకుంటుంది, ఈ బండిని నేనే నడిపిస్తున్నాను అనుకుంది. అది ఎలా ఉందో ఈ శరీరంతో మనం చేసే అన్ని కూడా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వం పెట్టుకోవడం అంత సిల్లీగా ఉందన్నారు నాన్నగారు. సో అని అన్నారు, అసలు లోపలున్న వస్తువు, లోపలున్న వస్తువుకి ఈ బాడీకి కానీ మైండ్కి కానీ ఇంటలెక్ట్కి కానీ ఇంద్రియాలకు కానీ ప్రపంచానికి కానీ అసలు ఎట్టి సంబంధము లేదన్నారు. ఎట్టి సంబంధము లేదు, అది ఆభవ పూర్ణ చిత్ సుఖం, అంటే చిదానందం, సంపూర్ణ ఆనందం, అతీంద్రియ ఆనందం అంటే ఇంద్రియాలకి మనసుకి అందని ఆనందం, అది పొందాలి మనం, అది మన గమ్యం. సో ధర్మాచరణతో ఈ మిగతావి అంటే ఈ 3 రోజెస్ ఏదైతే పాయిజన్ అని చెప్పారో దాని జోలికి వెళ్లకుండా మనం అంతర్ముఖ దృష్టి పెట్టుకుని మెల్లమెల్లగా ఈ వాసనలోంచి విడుదలైపోవచ్చు అన్నారు అన్నమాట. అండ్ మనకి మూడు గుణాలు డామినేట్ చేస్తూ ఉంటాయి, సత్వం, రజస్సు, తమో గుణం. దానిగారు ఏమన్నారంటే మన సత్వం అంటే సాత్వికం అలవర్చుకోకపోతే అప్పుడు కూడా మళ్ళీ మనసంతర్ముఖం అవ్వదు. అందుకు నాన్నగారు ఏమన్నారంటే సత్వగుణం ఉన్న వాళ్ళతో మనం అంటే హోలీ కంపెనీ దొరికితే వెల్ అండ్ గుడ్, లేకపోతే సత్వగుణంతో ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేసి మన రజస్సు తమస్సు ఏదైతే డామినేట్ చేస్తుందో దాని నుంచి మనం విడుదలైపోవాలన్నారు. సో సాత్వికంగా ఉండడం ముందు అలవర్చుకోమన్నారు. అంతర్ముఖ దృష్టి రావాలంటే కంప్లీట్గా సత్వం ఉంటే కానీ మనం మైండ్ ఇంటర్నల్ అవ్వదు. సో నువ్వు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసి నువ్వు చేసే కంపెనీ సత్వగుణంతో ఉన్న వాళ్ళతో చేస్తూ చేస్తూ ఉంటే నీకు లోపల ఉన్నది మెల్లమెల్లగా మలినం కడగబడుతుంది అన్నారు. ఏ ఇప్పుడు ఈ స్నేహితులు, శత్రువులు, కుటుంబము, సమాజము అన్నీ కూడా మనసు కల్పించి వాటి చుట్టూ తిరగమంటుందంట మనల్ని. ఒకవేళ ఏదన్నా నేర్చుకోమన్నా కూడా యా ఇవన్నీ క్రియేట్ ఎలా చేస్తుందో నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకుంటానని చెప్తూ ఉంటుందంట. అది మాత్రం మూలానికి వెళ్దంట. ఎందుకంటే మనసుకి ఎప్పుడూ కూడా అది క్రియేట్ చేసుకున్న దాని పట్ల దానికి ప్రేమ ఉంటుంది తప్ప అది క్రియేట్ చెయ్యని దాని పట్ల దానికి మక్కువ ఉండదంట. కానీ చైతన్యం, ఆత్మ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ది మైండ్. సో మైండ్ క్రియేషన్ కాని దాని పట్ల దానికి అపేక్ష ఉండదంట. అందుకు ఈ మాయని గుర్తించమన్నారు నాన్నగారు. మనసుకి బాహ్యం వెళ్ళి బాహ్యాన్ని గ్రహించమంటుంది కానీ దాని మూలానికి వెళ్ళి దాని అస్తిత్వం పోగొట్టుకోమంటే అది పోగొట్టుకోదు. బికాస్ ఇట్ హ్యాస్ హ్యాబిచ్యువేటెడ్, అంటే దానికి అలవాటు, జన్మ జన్మలు అలవాటు పడిపోయింది కాలక్షేపం చేయడానికి, రూపనామాలు పట్టుకుని కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయింది. కాబట్టి మూలానికి వెళ్తే దాని అస్తిత్వం కోల్పోతుంది, కాబట్టి వెళ్ళడానికి అది ఇష్టపడదు. దానికి తూకం వైరాగ్యం. వైరాగ్యం అభ్యాసం, వైరాగ్యం అభ్యాసం. ఇదంతా శాశ్వతం కాదు. బయటికి వెళ్ళకుండా ఉండడానికి వైరాగ్యం అవలంబించుకోవాలి. సత్వగుణంలో మనం కంటిన్యూస్గా ఉండాలి. ఈ కామక్రోధ లోభాలకి గురవ్వకుండా ఉండాలి. మనం ఏది చేసినా ధర్మాచరణతో చేయాలి. సో దిస్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. అండ్ కృష్ణుడు బాడీ చాలించేటప్పుడు ఉద్ధవుడితో అన్నాడంట, ఇంక ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇక్కడ యాదవులందరూ కొట్టుకు సస్తారు, ధన మదంతో, అధికార మదంతో ఎవరో వచ్చి వాళ్ళని పాడు చేయక్కర్లేదు, వాళ్ళని వాళ్లే కరుచుకొని చచ్చిపోతారు, ప్రళయం వచ్చి వాళ్ళందరినీ ముంచేస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు నన్ను తలపెట్టుకో, నువ్వు తీర్థయాత్రలకు వెళ్తావా, కాసేపు పుణ్యక్షేత్రాలు కాలక్షేపం చేస్తే చెయ్యి, ఫైనల్గా నువ్వు బదిలీ వెళ్ళిపో, వెళ్ళిపోయి అక్కడ త్రూ అవుట్ నన్ను రిమెంబరెన్స్లో పెట్టుకో. నన్ను ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నీ లోపల ఉన్న మలినమంతా పోయి నీకు కంప్లీట్గా ప్యూరిటీ, పవిత్రత ఏర్పడుతుంది. పవిత్రత ఏర్పడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అద్దం, మలినంతో ఉన్న అద్దాన్ని పూర్తిగా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి, దాన్ని మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తుడిచి అది క్లియర్ చేసామనుకోండి, మన ప్రతిబింబం ఎంత యాజ్ ఇట్ ఈస్గా అది రిఫ్లెక్ట్ చేస్తుందో, మన బుద్ధిని పవిత్రం చేసుకుంటే లోపలున్న చైతన్యం అంత స్పష్టంగా మనకి గోచరిస్తుందన్నారు. అంటే లోపలున్న చైతన్యం ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా మనం అవుతాం. ఎప్పుడు? అంతఃకరణ శుద్ధి అయినప్పుడు. అంతఃకరణ శుద్ధి ఎప్పుడవుతుంది? నిరంతరం మనం మన గురువుని ధ్యాసలో పెట్టుకుని జీవిస్తూ ఉంటే, ఆయన్ని స్మరిస్తూ, ఆయన్ని పూజ చేస్తూ, ఆయన చెప్పిన మాటలు తలపెట్టుకుంటూ అది ఆచరణలోకి తెచ్చుకుని దాని మీదే ధ్యాస పెట్టి జిజ్ఞాసతో ఉన్నప్పుడు అది బుద్ధి కంప్లీట్గా పవిత్రత వస్తుంది అని ఏమన్నారంటే, ఇదే కాదు ఉద్ధవ, నువ్వు ఎవరన్నా 10 మంది నీ దగ్గరకు వచ్చారనుకో, ఎందుకంటే సంఘం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నువ్వు బదిలీ వెళ్ళిపోయినా కూడా మనుషులు ఉంటారు, ఎవరన్నా వచ్చి 4 మంచి మాటలు చెప్పమంటే నేను నీకు ఏదైతే బోధించానో అది వాళ్ళకి అర్థమయ్యేలా బోధించు, అది నాకు ఇష్టమైన పని. సో నాన్నగారు రిపీటెడ్గా అంటే, వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది సత్సంగ్ టీచర్స్, ఎందుకంటే నాన్నగారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రిపీటెడ్గా వాళ్ళతో సబ్జెక్ట్ చెప్పించి అన్ని ఊళ్ళల్లోని ఒక 3-4 తయారు చేసి సత్సంగాలు చెప్పిస్తున్నారు. అండ్ అది ఆయన సంకల్పం కాబట్టి అది అలాగే ఇంకా సత్సంగాలు కంటిన్యూ అవుతున్నాయి. అన్ని ఊళ్ళల్లోని మనకి సత్సంగం టీచర్స్ ఉన్నారు, అన్ని చోట్ల సత్సంగ్ జరుగుతున్నాయి, ఇలా కంటిన్యూ అయిపోవాలి. మనం ఈ బాడీలో ఉన్నంతకాలం వి షుడ్ కంటిన్యూ దిస్. ఎందుకు అంటే మనం ఇంకా చేయాల్సిందంటూ ఏమీ లేదు. ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించడం ఏంటి, ఆయన చెప్పిన సబ్జెక్ట్ మనం ఫాలో అవుతూ మనకు అర్థమైంది, 10 మందికి అర్థమయ్యేలాగా మనం షేర్ చేసుకుంటూ ఉంటే జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జాయ్. ఎందుకంటే ఆయన చెప్పిన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఆబ్స్టికల్స్ రావడానికి అవకాశం లేదు. వచ్చినా కూడా అది నిజం కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మనమందరం కూడా ఇలా యునైటెడ్గా ఉండి ఇలా సత్సంగాలు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒకళ్ళకొకళ్ళు, మన నాన్నగారి దగ్గరికి అందరం ఎందుకు వెళ్ళేవాళ్ళం, ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ, అపారమైన దయ, మన కష్ట సుఖాలు ఆయన పంచుకుని మనల్ని శాంతిగా ఉంచి ఆ ప్రేమ కోసమే కదా ఎంత దూరం నుంచి వచ్చినా నాన్నగారు ఫస్ట్ అని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అది మన మధ్యలో కూడా ఉండాలి. మనకి ఎవరి పట్ల అసూయ వద్దు, అందరు భక్తులు సమానమే, అందరు హృదయంలో ఉన్నది నాన్నగారే. సో మన నాన్నగారిని మనం ఫీల్ అవుతూ ఆయన మన లైఫ్లో మనం రిఫ్లెక్ట్ చేస్తూ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 10 మందికి మనం నాన్నగారి మాటలు షేర్ చేసుకుంటూ జాయ్ఫుల్గా వి విల్ రీచ్ హిమ్, అంటే ఆయన లేడు, ఆయనే ఉన్నారు మనం లేము అనే స్టేజ్కి ఇలా హ్యాపీగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ మనం డిసప్పియర్ అవుదాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే ఈ వీక్లో మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు కానీ, బట్ 8:30 అయిపోయింది కదా. సో కర్త మనం కాదు, నాన్నగారే కర్త అన్నిటికి. ఆల్ ది మదర్స్ ఆర్ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ నాన్నగారు పెట్టిన టీచర్స్ అందరూ కూడా వాళ్ళ అమేజింగ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఈ ప్లాట్ఫామ్ మీదకి, ఇంకా కొంతకాలం పోయాక అందరూ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇట్ విల్ ఆల్ వర్క్ టుగెదర్ టు ఎన్లైటన్ అవర్సెల్వ్స్ అండ్ హెల్ప్ పీపుల్ దట్ అప్రోచ్. సో థ్యాంక్ యూ ఆల్. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ నాన్న పరమాత్మే నమః.
థ్యాంక్ యూ ఉషా.
థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ ఉషా.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
Thank you, sir. Bye.
Yeah, bye.